अनेक वंदन गुरु चरणम्, अनेक वंदन गुरु चरणम्, अनेक वंदन गुरु चरणम्। మురళిలో పాల్గొనే భక్తలకు శ్రోతలకు హార్దిక స్వాగతం, సుస్వాగతం. ఇది మాధవ మాసం బహుళ తదియ. ఈరోజు భృగువాసరం, అంటే శుక్రవారం. ఇప్పుడు శివుడికేమో ప్రదోష వేళ, కృష్ణునికేమో గోధూళి వేళ. గోధూళి సోకి ఆ కృష్ణుడి ముంగురులు ఎలా ఉన్నాయంటే ధూసర వర్ణం పొందాయి. ఇక పద్మంబల భాషల్లే గోపాలుడైన కృష్ణ పరమాత్మను తలపించే పద్యంతో మనం మురళిని ప్రారంభిద్దామండి. శ్లోకం. గోధూళి ధూసరిత కోమల గోపవేషం, గోపాల బాలక శతైరనుగమ్యమానం, సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం, గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం, ప్రణతోస్మి నిత్యం. ఇక గీత ప్రాశస్తం తెలిపే శ్లోకం అండి. ఒకటి ప్రాశస్తము అంటే ఖ్యాతి. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి శృతిస్థితే, చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. ఇక మన గోపాలుడు ఇంటికి వచ్చి అభ్యంగన స్నానం ఆచరించి మురళి వినుటకు సంసిద్ధుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక మురళికి వినిపిద్దాం, మనం గోపాలుడికి మన మురళి వినిపిద్దాము ఒక్కొక్కరము అందరం. ఇక ఇప్పుడు ఫస్ట్ మనకు మొదటి వర్త ఎవరంటే పద్మ వెన్నెల గంటి గారు. వీరు గుణత్రయ విభాగ యోగం నుండి చెప్తారు. ఫస్ట్ ఏంటంటే గుణము అంటే ఒక వస్తువు, వస్తువు యొక్క స్వభావంను తెలిపేది గుణము. గుణము అంటే ఒక వస్తువు యొక్క స్వభావంను తెలిపేది గుణము. మనం ప్రకృతిలో ఉన్నంత కాలం గుణాలు ఉంటాయి. మన గుణాలను ఎలా పోల్చుకుంటాము, ఏ కర్మకు ఏ లోక ప్రాప్తి వస్తుంది, గుణాలను మనలో ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనకు పద్మ వెన్నెల కంటి గారు వివరిస్తారండి. పద్మ గారు మీరు ప్రారంభించండి.
శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ జీవుడి లక్ష్యం పరమాత్మను తెలుసుకోవడం. అది తెలుసుకోకుండా అడ్డుకునేవి గుణ సంగములు. గుణముల చేతనే సంజోని జన్మ అసంజోని జన్మ పొందుతాడు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే గుణములను విడిచిపెట్టడమే. గుణ సంఘము విడిచిపెట్టాలంటే అసలు గుణములు అంటే ఏంటి? మామూలుగా మన శరీరానికి సంబంధించిన గుణములు అంటే వాత కఫ పిత్త గుణములు. అవి పుట్టుకతోనే మనతోనే వస్తాయి. ఒక గుణము ఇంబ్యాలెన్స్ అయితే జబ్బులు వస్తాయి. వాటిని తగ్గించడానికి వైద్య శాస్త్రం ఉంది. మరి మనసుకు సంబంధించిన గుణముల గురించి అంతేనండి. సత్వ రజస్తమో అనే త్రిగుణములు. గీతలోని గుణత్రయ విభాగం అనే 14వ అధ్యాయములో 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు త్రిగుణములు, వాటి ఫలితాలు, వాటి కర్మల గురించి మనకు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్కొక్క దాని లక్షణములు తెలియజేస్తూ సృష్టిలో ప్రతి జీవికి సత్వ రజస్తమో గుణములు అనే త్రిగుణముల చేతనే బంధింపబడతాడు. సత్వగుణము ప్రతి వారిలోనూ దీని ఉంటుంది. ప్రతి వారిలోనూ సత్వగుణం ఉంటుంది. దీని యొక్క లక్షణము నిర్మలమై ప్రకాశకమైనది అని అమయము. ఒక విషయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సృష్టించి తెలుసుకునేటట్టు చేస్తుంది. సుఖము పైన ఆసక్తి పుట్టించి సుఖము పొందేలా చేసేది సత్వగుణం. సత్వగుణము ఉద్భుతమైనప్పుడు ఒక సుఖాన్ని అనుభవించగలం, ఒక విషయాన్ని తెలుసుకోగలం. మరి రజోగుణం కర్మల యందు సంఘాన్ని ఏర్పరుస్తుంది. కర్మల సంఘానికి ఇది ఎందుకు హేతువైందంటే రజోగుణం రాగాత్మకం. రాగము అంటే ఒక అనుబంధాన్ని ఏర్పరిచేది. రజోగుణం వల్లే విషయాలతోనూ వ్యక్తులతోనూ ఒక సంఘము ఒక ప్రీతి భావన ఏర్పరచుకుంటాం. ఆశ ఆసక్తుల వలన ఉద్భుతమవుతుంది రజోగుణం. రజోగుణంలో మంచి లక్షణం కూడా ఉన్నది, అదే కర్మం చేసేటట్టు ప్రేరేపిస్తుంది. తమోగుణము అజ్ఞానం వల్ల కలుగుతుందన్నారు. జ్ఞానం తెలియనీయకుండా ఆవరింపజేసేది తమోగుణం. అజ్ఞానము ఏమాత్రము స్ఫురణ స్పందన ఉండదు. అజాగ్రత్త, బద్ధకము, అతి నిద్ర అనే వాటి చేత మనిషిని బంధిస్తాయి. ఏకాగ్రత అనేది లేకపోతే జ్ఞానం మనకి రాదు. మరి వీటి యొక్క లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. మామూలుగా ఈ త్రిగుణాలు మనకి అవసరం మనుగడకి, అయితే నిద్ర అనేది అవసరం జీవికి, అది లేకపోతే ప్రయోజనం లేదు. నిద్ర వల్లే తగిన శక్తిని పుంజుకుంటాడు జీవుడు. నిద్ర తమోగుణం అయినప్పటికీ అది శక్తి యొక్క విశేషంగానే చెప్తున్నారు. మనం ప్రకృతిలో ఉన్నంత కాలం ఈ త్రిగుణాలు మనలోనే ఉంటాయి, మనకు జీవయాత్రలో పనికి వస్తున్నాయి. మరి సత్వగుణ లక్షణము సత్వం సుఖేన సంజయతి. సత్వం గుణం, సత్వగుణం మనం ఏ సుఖానైనా పొందగలం. ఏ సుఖానైనా అంటే బ్రహ్మానంద సుఖం కాదు, మామూలుగా ఏ లౌకిక సుఖాన్నైనా పొందగలుగుతారు అని చెప్తున్నారు ఇక్కడ. ఉదాహరణకి సంగీతం విన్నప్పుడు సత్వగుణం ఉన్నవాళ్ళు ఆ సంగీతంలో ఉన్న విషయం తెలుసుకోగలుగుతారు. ప్రతిదాని యందు రసించుట, తృప్తి పొందుట, సుఖాన్ని పొందుట అనేవి సత్వగుణం యొక్క లక్షణాలు. మరి రజోగుణ లక్షణాలు మనసుని కర్మతో సంగం చేయించేదే రజోగుణం. తమోగుణం సత్వ రజగుణముల కంటే భయంకరమైనది తమోగుణం. జ్ఞానాన్ని కప్పేస్తుంది, ఏ జ్ఞానము రానియదు. సహజంగా ప్రకాశమానంగా తెలుసుకోగలిగిన లక్షణములు కలిగిన మనసుని ఇంద్రియాలని కూడా ఈ తమోగుణం ఆవరిస్తుంది. ఈ మూడు గుణాలు మనలో ఉన్న ఒక గుణం అవసరం వచ్చినప్పుడు ఆ గుణము మిగిలిన రెండు గుణములను కిందికి తొక్కేసి బయటికి వస్తుంది, మిగిలిన రెండు గుణాలు తగ్గి ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సత్వగుణం పనిచేయాలి, అప్పుడు ఏ విషయాన్నైనా గ్రహించగలుగుతాం. మరి సత్వగుణం ప్రకోపించినప్పుడు మిగిలిన రజస్తమో గుణాలు తగ్గి సత్వగుణం పైకి వస్తుంది. అలాగే రజోగుణం ప్రకోపించినప్పుడు రజోగుణం యొక్క వికారాలైన దుఃఖం గాని క్రోధం గాని కలిగినప్పుడు సత్వ తమో గుణాలు తగ్గి ఉంటాయి. తమోగుణం ప్రకోపించినప్పుడు సత్వ రజగుణాలు అల్ప ప్రమాణంలో ఉంటాయి, జ్ఞానం తగ్గిపోతుంది, మిగిలిన రెండు గుణాలు తమస్సులో లీనమైపోతాయి. మనం సత్వగుణంలో ఉన్నామని పోల్చుకోవడం ఎలా అంటే మన దేహంలోని అన్ని ఇంద్రియాలు తేటంగా స్పష్టంగా కనిపిస్తాయి, దాని ద్వారా మనసు గ్రహిస్తుంది. ఏది స్వీకరించాలో అది స్వీకరిస్తుంది, ఏది వినాలో అది వింటుంది. శరీరాన్ని నియంత్రించుకోగలుగుతాడు. ప్రశాంతత వాడి సర్వేంద్రియముల నుంచి అందరికి కనిపిస్తాయి, వాడిని చూడగానే అందరూ ఆనందిస్తారు. కొంతమంది సాధకులు మాట్లాడే వాళ్ళని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కొంత నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తారు. సత్వగుణం యొక్క విశేషం ఒక విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం, ఆ తెలుసుకున్న దాన్ని గ్రహించి పట్టుకోవడం శక్తి, దానిలో ఒక సుఖాన్ని అనుభవించడం ఆనందం. ఈ మూడు సత్వగుణం వల్లే కలుగుతాయి. ఈ మూడు మనలో ఉన్నప్పుడు సత్వగుణం వృద్ధిలో ఉందని గ్రహించాలి. సత్వగుణానికి ఒక ఉదాహరణ విభీషణుని చెప్పవచ్చు. లోభం బాగా కనిపించినప్పుడు రజోగుణం వృద్ధి చెందిందని పోల్చుకోవచ్చు. పరవస్తు వ్యామోహం, తనకు లభించిన వస్తువును చేజారిపోకుండా కాపాడుకోవడం, కర్మలని వ్యవహారాలని పైన వేసుకుని అశాంతిగా ఉండటం, కర్మ ఫలం నందు ఆశ చూపించి కర్మ చేసేటట్టు ప్రేరేపించే గుణం రజోగుణం. ఈ రజోగుణానికి ఉదాహరణ, రజోగుణం మరీ ఎక్కువగా ఉంటే రాక్షసుడు లాగా ఉంటాడు, ఉదాహరణకి రావణాసుడు. మరి ఇక్కడ తమోగుణం వృద్ధిలో ఉన్నప్పుడు పారమార్థికంగా భగవంతుడి గురించి చెబితే ఏమీ ఎక్కదు, భగవత్ విముఖత ఏర్పడుతుంది. అవివేకము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము తమోగుణ లక్షణము. తమోగుణం మరీ ఎక్కువగా ఉంటే పశువులా ఉంటాడు. ఉదాహరణకి ఇక్కడ కుంభకర్ణుడు, మహిషాసురుడు చెప్పారు. మనలో త్రిగుణాలు ఎక్కువ తక్కువగా ఉంటాయి, అదే సమకాలంలో ఉంటే అది అవ్యక్తమే. మరి ఏ గుణం వృద్ధిలో ఉంటే ఏ లోకాలకు వెళ్తాడు చెప్పాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంతేకాలం నా సత్వగుణం అధికంగా ఉండటం ఉత్తమ జ్ఞానము పొందేటటువంటి ఉత్తమ లోకాలు అంటే దుఃఖము లేని స్వర్గాది లోకాలు పొందుతారు. ఇక్కడ వేదాంత జ్ఞానులు అని అనకుండా ఉత్తమ జ్ఞానులు అన్నారు. వేదాంత జ్ఞానము సత్వగుణం కంటే అతీతమైనది, గుణాతీతం. సత్వగుణము ఒకసారి ఒక్కసారికి వచ్చేది కాదు, జీవితకాలం అంతయు సాధన, చిత్తశుద్ధి, సత్ప్రవర్తన, పుణ్యకాలములు చేస్తూ, పుణ్యకార్యములు చేస్తూ పరోపకార భావన కలిగి ఉంటే అంత్యకాలంలో చిత్తము సత్వగుణమయమవుతుంది, అప్పుడు వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు. అంత్యకాలమున రజోగుణం వృద్ధిగా ఉందనుకోండి, తిరిగి మానవుడిగా జన్మిస్తాడు. తన యొక్క సంస్కారమునకు అనుగుణంగానే కర్మ సంఘము కలిగిన దాంట్లో అంటే భూలోకములో తిరిగి మానవుడిగా జన్మిస్తాడు. తమో గుణంతో ఉన్నవాడు మరణిస్తే పశుపక్షాదులుగా జన్మిస్తాడు. మరి ఈ గుణాలు ఉన్నప్పుడు వాటి ఫలితాలు ఏంటి అని కూడా అవి కూడా చెప్పారు. సుకృతమైన కర్మ చేస్తే సాత్వికమైన నిర్మలమైన ఫలితం వస్తుంది, వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు. మరి రజోగుణానికి ఫలితం దుఃఖం, తమోగుణానికి ఫలితం అజ్ఞానం. మరి మన సాధన ఎలా ప్రారంభించాలి అంటే తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి ప్రయత్నం చేయాలి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చాలా బాగా చెప్పానండి. ఇది ఎట్లా అంటే ఏ గుణం ఎలాంటి ప్రవర్తన మనలో తెలుపుతుందని, తర్వాత గుణాల వల్ల వాత పిత్త కఫ ప్రకృతులు ప్రకోపిస్తాయని బాగా చెప్పారండి. అది అంటే ఒక మన శరీరం కూడా ఒక వైద్య శాస్త్రం అని చక్కని వివరణ ఇచ్చారు మీరు పద్మ గారు, చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు. ఇప్పుడు గుణత్రయ విభాగం యుగంలోనే మన దినదర్శిని రాజేశ్వరి పుసలూరి గారు వారు వివరిస్తారు విషయాన్ని ఏంటంటే, త్రిగుణాతీత లక్షణాల స్థితి ఎలా ఉంటుందో. ఇక త్రిగుణాతీత స్థిత లక్షణాలంటే మనం రెండే ద్వారానే చూసుకోవచ్చు, ఏంటంటే పరమాత్మ ప్రపంచం ఈ రెండే కదా ఉన్నాయి. దాని గురించి మన దినదర్శిని రాజేశ్వరి గారు వివరిస్తారండి. రాజేశ్వరి గారు
శ్రీగురుబే నమః అండి. శ్రీకృష్ణ శరణం మమ. త్రిగుణముల యొక్క లక్షణాల గురించి చెప్తూ ఈ సత్వ రజో తమ గుణాలని మనం ఎలాగా అనుకుంటే త్రిగుణాతీత స్థితికి ఎలా వెళ్ళాలి అన్నది చెప్తున్నాను. సత్వగుణం ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, అంటే వాళ్ళు ఎప్పుడు ఉచ్చ స్థితికి తీసుకెళ్తుంది వాళ్ళని. అలాగే ఈ రజోగుణం ఇప్పుడు కూడా మధ్య రకంగా ఉంటుంది మన జీవితాన్ని, తమోగుణం ఎప్పుడు కింద పడేస్తుంది. ప్రధానంగా మనం ఎటువైపు వెళ్ళాలి అన్నది మన గుణాలే మన డిసైడ్ అవుతాయి. మనం ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నావా, కింద కింద పాతాళాలలోకి వెళ్ళిపోతున్నావా అన్నది కేవలం మన బుద్ధులు మన గుణాలు మాత్రమే మనకు తెలియజేస్తాయని. అలాగే జగన్య గుణం అని ఒకటి చెప్పారనమాట, దానికి ఏంటంటే తమో గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆ గుణం కిందకు వస్తారు. ఇవేమీ కాకుండా ఈ త్రిగుణాతీతానికి బయటికి రావాలంటే మనం ఒక పరాకాశ దశకు చేరాలి. ఆ పరాకాశ దశే సిద్ధుడు చెంది పొందుతాడు. ఏంటంటే ఈ మూడింటికి అతీతంగా అంటన స్థితి అని. అయితే ఈ సిద్ధావస్థ ఎలా ఉంటుందంటే, సిద్ధావస్థకు వచ్చిన వాడు ఎలా ఉంటాడంటే, ఈ త్రిగుణాలకి కర్త నేనేం కాదు, కర్త వేరొకడే ఎవరు కాదు, నేను చేసుకున్న వాటికి నేనే కర్తని అన్నట్టుగా చూసుకుంటూ, నేను అన్నది చిత్తానికి మాత్రమే మనకు సంబంధించింది, నేను అన్నది వెలుగు కూడా, అది ఆత్మ చైతన్యం మాత్రం కాదని తెలుసుకుని ఈ ప్రకృతి వల్ల ఈ గుణాలు కలుగుతున్నాయి. అందుకని ఈ బుద్ధి సాక్షిగా పరమాత్మ ఎలా అయితే పరమాత్మకి ఏమీ చెందకుండా పరమాత్మ కేవలం మనలో ఉండేటువంటి ఒక దీపం, ఆయన ఒక లైట్ అయితే దాని నుంచి వస్తున్నటువంటి ప్రకాశం వెలుగు మాత్రమే మనం కాబట్టి ఆ రిఫ్లెక్షన్స్ అంతా మనమే. అందుకని ఆత్మ చైతన్యం కేవలం భగవంతుడు ఇస్తున్నది, మరి చేస్తున్న క్రియలన్నీ చేస్తున్నాం మనమే, ఆయనకేమీ చెందడు అని తెలుసుకుంటూ సిద్ధస్థితికి చెందాలి. అలాగే ఇతను సాక్షిగా ఉండాలి. సిద్ధస్థితికి చేరిన వాడు ఎలా ఉంటాడంటే సాక్షిగా ఉంటాడు. ఈ ప్రపంచముకి ఏం జరుగుతున్నా కూడా సాక్షిగా చూస్తూ దాని గురించి నేర్చుకుంటూ, అంటే చూస్తూ తన్ని ఆ గుణాల నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అలాగే ఏమాత్రం తను దేని గురించి కూడా తన్మయం చెందిపోడు, ప్రపంచానికి అంటుకోడు, అలా సాక్షిగా ఉండిపోతాడు. అలాగే అయిన తర్వాత మళ్ళీ ఈ జన్మ ఈ జర ఈ ఇలాంటి వాటి అన్నిటిలోకి పోకుండా ముక్తుడు అవ్వడానికి చాలా అంటే చాలా ప్రయత్నం సాధన మాత్రమే చేస్తూ ఉండాలని. దేహంలో తను ఉన్నప్పటికీ కూడా ఈ దానికి తనకి ఏం అంటకుండా ఈ త్రివి సత్వగుణ ఈ మూడు గుణాలకి తమో గుణాలకి సత్వగుణానికి రజోగుణానికి అంటుకోకుండా ఉంటూ ఇవేమి నాకు చెందనివి, నేను అమృతత్వం అంటే దానికి ఏమి నాకు అంటదు, నేను అమృతత్వాన్ని పొందుతాను, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాను అనేటువంటి ఒక పరమాత్మ భావంతో ఎప్పుడూ అమృతుడై ఉంటాడు అనమాట అతను. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గురించి చిన్మతి గురించి మాట్లాడుతూ ఈ ప్రపంచానికి తత్వం గురించి కృష్ణ పరమాత్మ చిన్ముద్రతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను కనుక ధ్యానించినట్టయితే ఈ భాగవత్ తత్వం ఈ భగవద్గీత యొక్క తత్వం సారం మనకు అర్థమవుతుంది. చిన్ముద్ర అంటే ఏం లేదు, ప్రపంచము భగవంతుడు ఈ మూడు ప్రపంచం వదిలేస్తే నేను భగవంతుడు అన్నదాన్ని కలిపి ఉంచడమే చిన్ముద్ర. అది కనుక అలా ఉన్న స్వామిని కనుక మనం ధ్యానించినట్లయితే మనకి ఈ భగవద్గీత అన్నది బాగా వంటపడుతుంది, అర్థమవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వీడు ఈ త్రిగుణాతీతుడు అన్నవాడు ఎలా ఉంటాడు, అసలు వాడు ఎలా ప్రవర్తిస్తాడు, అసలు వాడు తన యొక్క అంటే జీవితంలో ఎలా నడుస్తాడు, ఎలా దారుతాడు ఈ సంసారాన్ని అని అర్జునుడు అడిగినప్పుడు చెప్పారనమాట. త్రిగుణాల్లో అతను ఉంటాడు మళ్ళీ, కానీ అతను దేనికేసి అంటుకోకుండా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారం అనేదే ఉండదు, అది నిత్యం సాధనతో చిత్తశుద్ధితోటి ఆవిడ అన్నట్టు చేస్తాడు. అన్ని పనులు చేస్తారు కానీ దేనికి అంటాడు. ఇప్పుడు రమణ మహర్షి చేశారు, అలాగే రామకృష్ణ పరమహంస చేశారు, చేసినా కూడా దేనికి అంటాడు. ఒకవేళ నిద్ర వచ్చింది, చిచ్చి నాకు నిద్ర వచ్చింది ఏంటి అనుకోడు, ద్వేషించడు దేన్ని కూడా, ఉదాసీనంగా ఉంటాడు. ఆ ఉదాసీనంగా ఉంటూ సాక్షిభూతంగా ఉంటూ చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. దానివల్ల బాధని కానీ కోపాన్ని కానీ ఏది తెచ్చుకోకుండా ఆ ఉదాసీనతని తెచ్చుకోవడమే ఈ సిద్ధ ఈ త్రిగుణాతీత స్థితి భావన అంటేను. అంటే అలా అని అతను జడుగా ఉండడు, జడుగా ఉన్నట్టు కనపడ్డాడు అంటే ఆ జడు వేరు, అసలు జడుగా ఉండడు. రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఎలా అయితే వాళ్ళ సంసారాల్లో సంసారం అంటే వాళ్ళ యొక్క జీవితంలో అందరికీ శిష్యులుగా బోధిస్తూనే వాళ్ళు దేనికి అంటకుండా ఎలా ఉన్నారో అలా ఉంటారు ఉదాసీనతతోటి అని చెప్పేసి అన్నారు. అలాగే ఉత్కృష్ట స్థితి, ఉదాసీనత అంటే కూడా ఉత్కృష్ట స్థితిలో ఉన్నవాడు దేనికి చెల్లించడు. సముదుఖాలు అన్ని సుఖాన్ని దుఃఖాన్ని సమంగానే చూస్తాడు. అన్నిట్లకి ఏది వచ్చినా సరే ఇప్పుడు సమలోచన కాంచనహ అని అన్నారు. అంటే అతను మట్టి ఎందు, రాయందు, బంగారం ఎందు, అన్నిటినందు కూడా అతను సమయమే దృష్టి ఉంటాడు. అబ్బా బంగారం అని దాని మీద ఆశపడడం కానీ లేకపోతే మట్టే కదా అని ఇది బాగుంది కానీ ఏమి ఉండదు. అన్నిటినందు కూడా సమప్రియ, ప్రతిదాని ఎందు ప్రియము అప్రియము దానిందు ఒకటే. అలాగే స్తుతి నింద, ఎవరైనా తను స్తుతి చేసినా పొంగిపోడు, ఎవరైనా నింద చేస్తే పొంగిపోడు. అలా కూడా ఒక ఉత్కృష్ట స్థితికి ఒక సిద్ధ స్థితికి చేరుకున్నవాడు ఉంటాడు. అలాగే సత్యారంభ ప్రేత్యాగి అని అతనికి కూడా అతన్నే అంటారు. అంటే నాది నాకు కావాలి అనేసేంత భావం తీసేయను అసలు, అతనే నాది నాకు కావాలి నేను చేస్తున్నాను అనేది వాళ్ళ భావాన్ని తీసేసి కూడా అతను ఉంటాడు. ఇలాంటి గుణస్థితి స్థితికి రావాలంటే ఏం చేయాలంటే ఏం లేదు, చిత్తాన్ని సిద్ధం చేసుకుంటూ సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. పరమాత్మ తప్ప ఇంకోటి ఏమీ లేదు, పరమాత్మనే పట్టుకోవాలి. ఏదొచ్చినా ఇది కాదు అనుకుని నా ఇచ్చిన ఇది అనుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఈ చిత్తప్రజ్ఞ లక్షణాలు అది అలాగా గుణాతీత అయినటువంటి లక్షణాలన్నా అలాగే భక్తుల లక్షణాలన్నా ఏమన్నా కూడా జ్ఞాని లక్షణాలు చిత్తప్రజ్ఞ లక్షణాలు ఇవన్నీ మూడు ఒకటే, వివిధమైన నామాలు కనబడుతున్నాయి. కానీ అందుకని గుణాతీతుడైన జ్ఞానైనా సిద్ధావతికి వస్తున్నటువంటి ఒక భక్తుడైనా భక్తి మార్గం అయినా జ్ఞాన మార్గం అయినా కూడా ఈ స్థితి ఎవరైతే పొందుతారో వాడిని ఆరుఢ స్థితి అంటారు. ఆరుఢ స్థితి అంటే అన్నిట్లకన్నా పైన ఉండగలగడం. ఇది పొందాలంటే ఏం చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో వాత్సల్యంతో మన మీద ఎంతో ప్రేమ ఆయనకి ఎంత కారుణ్యం అనే గురుగారి మాటల్లో అంత ఇంకా కారుణ్యం, కృష్ణుడుకున్న కారుణ్యం కన్నా గురుగారి మాటలతో ఇంకొంచెం కారుణ్యంతో ఏం చెప్పారంటే ఏం లేదు, నన్ను ఎవరైతే భక్తి యోగంతో అంటే ఇంకా అభిభిచారైన ఇంకే ఆలోచన లేదు నన్ను మాత్రమే చేరుస్తారో వాడు సర్వగుణాలనేటటువంటి దాటేసి పరబ్రహ్మతత్వాన్ని చేరుతాడని అభవించారు. ఇంకా పరమాత్మ తప్ప ఏమీ పతనియోగం, ఎవరైతే అలా ఉంటారో అలాగా నన్ను ప్రతిష్ఠించుకున్నవాడు మనసులో, అంటే పరబ్రహ్మను అంటే నేనే అని ఆయన డైరెక్ట్ గా చెప్పేశాడు. కృష్ణుడే పరబ్రహ్మ, ఇంకోళ్ళు ఎవరూ లేరు. ఎవరైతే నా మనసులో నన్నే అతని మనసు ఏంది ఎవరైతే ఇలా ప్రతిష్ఠ చేసుకుంటారో, నన్ను ఆ ప్రతిష్ఠ చేయించుకుంటాడో వాడు అమృత స్థితిని పొందుతాడు. అమృత స్థితి అంటే శాశ్వత స్థితి, ఇంకా వాడు మారడు. అలాగే అంటే అమృత స్థితిని అంటే అవ్యయ తర్వాత మార్పు లేని స్థితిని పొందుతాడు. ఇలాంటి పరబ్రహ్మకి ఈ పరబ్రహ్మ ఆ ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల స్వామి అన్నిటికీ ఆధారం, నాకు స్వామి తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి ఒక ఎవడైతే ఆ భక్తి తత్వాన్ని అవలంబించుకుంటాడో అతనికి నేను దొరుకుతాను, ఆ పరబ్రహ్మ తత్వాన్ని పొందుతాను అంటూ వివరించారు శ్రీకృష్ణ చిరానందార్పణమస్తు శ్రీ గురుభ్యో నమః.
అయితే ఈ త్రిగుణస్థితి స్థితిని చాలా బాగా, ఆరుఢ స్థితిని వివరించారు, చాలా బాగుంది. అయితే నేను ఈ త్రిగుణాలను ఎస్ఆర్టీలు అని పిలుస్తానండి, అంటే సత్వ రజ తమగుణాలను ఎస్ఆర్టీలు అని పిలుచుకుంటాను. అట్లా అవి ఆ సత్వగుణం అంటే ఆవిరి అని, రజోగుణం అంటే నీరు అని, తమోగుణం అంటే మంచు అని గురుగారు చెప్పారు. ఇది అయితే ఈశ్వర శక్తి కృష్ణుడు కనుక కృష్ణుడు బ్రహ్మమునకు అభేదము, రెండు సమానమే, కృష్ణుడు కానీ బ్రహ్మం కానీ. త్రిగుణాతీతుడు మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అంటే నాకు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారు ఇప్పుడు ఉన్న వాళ్ళు అనిపించారు, రమణ మహర్షి కాలం చెందారు కాబట్టి వీరిని నేను ఉదాహరణ తీసుకున్నాను. చాలా బాగుందండి రాజేశ్వర గారు, నమస్కారం అండి. ఇప్పుడు నా రోల్ వస్తుందండి. ఇప్పుడు మనం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము, పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇది నా పార్ట్ అండి. ఇది 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో పురుషోత్తములు లభించే సాధనా యోగ్యమైన విషయ ప్రస్తావన ఉంటుంది. ఇందులో సాధనా యోగ్యమైన విషయ ప్రస్తావన ఉంటుంది. మొత్తం భగవద్గీత ఒక భవనం అనుకుంటే, భవనం అంటే సౌధం అనుకుంటే 15 అధ్యాయాలు అంతస్తులు. ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగం వరకు 15 అంతస్తులు, తర్వాత 16-17 అధ్యాయాలు గోపురం కింద చేసుకోవాలి, 18వ అధ్యాయం కలశం అని ఇలా శ్రీ పంత్ జ్ఞానేశ్వర్ గారు వ్యాఖ్యానించారండి. చక్కగా ఒక సౌధంలాగా మీరు దీనిని చెప్పారు. అలా ఇక పురుషోత్తమ ప్రాప్తి అంటే వివరణ. ప్రాప్తి అంటే పొందుట. ప్రాప్తి రెండు విధాలు, పొందని దాన్ని పొందడం అప్రాప్య ప్రాప్తి, ఉన్నదాన్ని తెలుసుకొనుట ప్రాప్తి రూప ప్రాప్తి. అయితే ఉన్న ఆత్మను తెలుసుకొనుట ప్రాప్తి రూప ప్రాప్తి అని చెప్పొచ్చు. పురుషోత్తముడు అనే పదంలో పురుషుడు, ఉత్తముడు అనే రెండు పదాలు ఉన్నాయి. పురుషుడు అంటే జీవుడు, పూర్ణత్వాత్ పురుష, విశ్వమంతా పూజించిన వాడు పురుషుడు. పూజించిన అంటే నిండిపోయినవాడు, విశ్వమంతా నిండిపోయినవాడు పురుషుడు. విశ్వమంతా వ్యాపించిన ఆత్మస్వరూపుడు పురుషుడు. బ్రహ్మాండమంతా వ్యాపించిన వాడు పురుషోత్తముడు. సమిష్టి రూపుడు పురుషోత్తముడు, ఇన్ని విధాలుగా చెప్పారు. వ్యక్తి రూపుడు పురుషుడు. పురుషోత్తమ ప్రాప్తి యోగమును ప్రసాద యోగము అని కూడా అంటారు. ప్రసాదము అంటే ఏంటి? ప్రసన్నతా భావం. ఈ అధ్యాయం పఠిస్తే మనకు అన్నశుద్ధి అవుతుంది, గ్రహిస్తే చిత్తశుద్ధి అవుతుంది. చాలా మంది ఈ అధ్యాయం అన్నం తినే ముందు చదువుతారు. ప్రసాదం అంటే ఏమిటి అది కూడా తెలుసుకుందాం. భగవంతుడు అనుగ్రహించిన అన్నశక్తికి ప్రసాదము అని పేరు. అలాగే ఇంద్రియాలతో అనుభవించే దాన్ని అన్నములు అంటారు. ఉదాహరణకు చంద్రకాంతి అన్నము, సూర్యకాంతి పంట, పండే పంట, చూసే చూపు, వినే విషయాలు, ఇవన్నీ కూడా అన్నము అనవచ్చు. అలా ప్రసాదం వల్ల చిత్తశుద్ధి, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది. దీనివల్ల తెలిసింది ఏంటంటే పురుషోత్తమును పొందుటకు త్రిగుణాత్మక ప్రపంచములు అడ్డు వస్తున్నాయి. అందుకోసమని దాన్ని మనకు ఆ స్థితి ఎలా ఉంటుంది, దానికన్నా ముందు ప్రపంచ స్థితి ఎలా ఉంటుంది, ఇది తెలియజెప్పడానికని పరమాత్మ ప్రపంచ దృష్టి అవగాహన కలిగించుటకు జగత్తును ఒక వృక్షంతో పోల్చి శ్లోకాలు చెప్పారు పరమాత్మ, స్వయంగా పరమాత్మ చెప్పిన శ్లోకాలు ఇవి. మొదటి శ్లోకం, ఊర్ధ్వమూల మధశాఖ అశ్వస్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్యం వేద సవేదవిత్. భగవాన్ అంటున్నాడు మూలము ఊర్ధ్వం లేక దృశ్యాతీతం అని చెప్పొచ్చు. అధోముఖం శాఖలు, ఆకులు చందస్సులు. ఆకులు చందస్సులు అంటే వేద మంత్రాలు. ఈ చెట్టును సనాతనమైన అశ్వస్థ వృక్షంతో పోలుస్తారు. ఈ వృక్షం అవ్యయం, నశించదు, ఎప్పటికీ అన్నటికీ నశించనిది. చతుర్దశ భువనాలు కూడా ఈ వృక్షంలోనే ఉన్నాయి. ఇంకా వృక్ష లక్షణాలు వర్ణిస్తున్నాడు ఇంకో శ్లోకం. అధశ్వోర్థం ప్రస్తుతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అధశ్య మూలాన్ననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. త్రిగుణములచే పోషింపబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి. పంచరూప ఇంద్రియ విషయములు చిగుళ్ళు. పంచరూప ఇంద్రియాలంటే శబ్ద రూప యశ గంధ స్పర్శ. ఇది విషయ ప్రవాహాన్ని కోరుతాయి. ఎప్పుడు అన్ని విషయాలు కోరుతూనే ఉంటాయి, ఎప్పుడు ఎల్లప్పుడు. అయితే క్రిందన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్య లోకంలో కర్మలను కలుగ చేస్తాయి. ఇక వృక్షానికి అధం మూలం భూలోకం. భూలోకం అంటే ఇక మనుష్య లోకం అని కూడా చెప్పుకోవచ్చు. ఊర్ధ్వమూలం బ్రహ్మము అని చెప్పారు, అంటే దివ్యలోకం. దివ్యలోకం దాటి బ్రహ్మలోకం ఉంటుంది. ఈ భూలోకం కనుక వృక్షము మనుష్య లోకంలో ఉంటుంది. ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు అంత అగ్రస్థానం ఇచ్చారు. అంటే వేదములు విధించే కర్మలచే ఇవి సేవించబడుతోంది. వృక్ష కొమ్మలు జీవుల త్రిగుణాలచే పెరుగుతాయి. వృక్ష కొమ్మలు జీవుల త్రిగుణాల చేత పెరుగుతాయి. వేద ధర్మం పాటిస్తే, వేద కర్మలు ఆచరిస్తే ప్రపంచం పచ్చగా ఉంటుంది. మనకు కావాల్సింది అదే, ప్రపంచం పచ్చగా ఉండడం కావాలి. అందుకే ధర్మం పాటించాలి, కర్మలు చేయాలి. ఇక సత్వగుణం చేత దేవతలు పెరుగుతారు, రాజస గుణం చేత మనుషులు పెరుగుతారు, పశుపక్షుల తామస గుణం చేత పెరుగుతాయి. ఊర్ధ్వలోకం అంటే బ్రహ్మలోకం, అదే పరమాత్మ. దీన్ని వటవృక్షం చూస్తే వటవృక్షంతో కూడా పోల్చవచ్చు. అశ్వస్థ వృక్షం, వటవృక్షం. వటవృక్షానికి ఏంటంటే కిందకి వ్యాపించినవి ఎన్నో, అంటే ఊడలు కిందికి దిగి మూలం తెలియనంత పాతుకుని ఉంటాయి. అవి ఎలా, అవి వాటిని అహంకారం, వాసనలు, నేను, నాది అనే భేదము, ఉద్దేశము, ఇదలాంటి ఇలాంటి ద్వంద్వాలు కోళ్ళు, వీటన్నిటితోటి పోల్చారు. అంటే కర్మలు చేసేది మనుష్య లోకం. అదో మూలంలో భోగాలు ఉండవు, కర్మలు ఉండవు. ఇలాంటి సంసార వృక్షము గురించి శ్లోకాలు కఠోపనిషత్తులో ఉంది, భాగవతంలో ఉంది, రుద్రుల్లో ఉంది, ఇలా భారతంలో కూడా ఉంది. అదేంటంటే వృక్షాణాంపతయే నమః అన్నది రుద్రం, వృక్షేభ్యో హరికేశేభ్యో నమః అని వేదం అన్నది. ఊర్ధ్వమూలో వాక్ శాఖ అవాక్ శాఖ ఏషో అశ్వస్థ సనాతన తదేవ శక్రం శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన ఏతద్వేత అని కఠోపనిషత్తు మధ్య చెప్పింది. ఇలాగా అవ్యక్త మూలం ప్రభవ అని భారతం అన్నది. ఈ శ్లోకం నేను వెతికాను కానీ నాకు మొత్తం శ్లోకం దొరకలేదండి. అది తర్వాత భాగవతంలోనేమో నిగమకల్పతరోర్గణితం ఫలం సుఖముఖాశ్రవ సమ్ముతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూమి భాగుక అన్నది. అంటే రసవంతమైన ఫలం భాగవతం, వేదములనే మహాఫల వృక్షం నుండి వచ్చిన ఉపనిషత్ సారమే భాగవతం. ఇలా స్వయంగా పరమాత్మ చెప్పిన వచనాలు వింటుంటే ఏంటంటే సనాతన ధర్మంలో వర్ణించిన వృక్షములన్నీ కూడా దేవతా స్వరూపాలు. ఇంత చక్కగా మనకు పరమాత్మ ఈ వృక్షాలు అశ్వస్థ వృక్షం, వట వృక్షం గురించి మనకు వివరించారు చక్కగా. సర్వ స్వస్తి శ్రీకృష్ణ శరణం మమ. ఇప్పుడు నా తర్వాత స్పీకరు ఫోర్త్ స్పీకర్ అన్నట్టు. వారు ఏంటంటే పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనే కొండవీటి శ్రీరామశర్మ గారు మ్యాటర్ పంపారండి వారు, దాన్ని నేను రికార్డెడ్ రూపంలో చెప్తాను. అయితే అది ఏది ఆశిస్తే మన జన్మ ఉండదో వివరిస్తారు, సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో దీనిలో చెప్తారు. హలో మధురక గారు,
మూడు నాలుగు శ్లోకాలు అర్థమని సృష్టి ఎప్పుడు మీరు చెప్తుంది.
సరిత గారు మాట్లాడుతున్నారండి.
సంప్రతిష్టా అశ్వస్థమేనం సవిరూఢమూలం అసంగశిస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాధ్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రశ్రుతా పురాణీ. పరమాత్మ సృష్టించిన ఈ విశ్వానికి రూపం ఉంది, కానీ ఇది అని నిర్ధారించలేము. అజ్ఞాని అందు జ్ఞాని అందు కూడా ప్రపంచం ఉంటుంది. అలాగే ప్రళయకాల ముందు బీజ స్థితిలో పరమాత్మ అందు కూడా ప్రపంచం ఉంటుంది. జ్ఞాని అయిన వాడు ప్రపంచాన్ని పరమాత్మగా దర్శిస్తాడు. అందుకు పరమాత్మ ప్రపంచమును అశ్వస్థ వృక్షంతో పోల్చారు. కానీ ఈ వృక్షం యొక్క విరూఢ రూపం, మూలం, నిజస్వరూపం ఈ జగత్తులో మనం చూడలేము. అశ్వస్థము అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. అశ్వస్థము అంటే రేపు ఉండనిది, చెలించునది, పరిణామం పొందేది అని అర్థం. అందులో శ్వస్థం అంటే రేపు ఉండేది, శ్వః అంటే రేపు, సంస్కృతంలో ఈ అర్థాలు. మనం శరీరం జగత్తు అశ్వస్థం, పరిణామం అంటే సృష్టి సృష్టింపబడ్డాక పరిణామం చెందుతుంది. అప్పుడు అశ్వస్థం అనే వృక్షాన్ని అసంగం వల్ల అనాసక్తి వివేక వైరాగ్యం చేత ఛేదించాలి. అప్పుడు మనకు ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి కలుగుతుంది. అంటే ఈశ్వరుని శరణాగతి వేయాలి. సనాతన ధర్మం ధర్మ సూక్ష్మం, తొందరగా అర్థం కాదు. అలాగే అశ్వస్థ వృక్ష మూలం కూడా అర్థం అవడం కష్టం అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. పరమాత్మను ఆశ్రయించిన తర్వాత మళ్ళీ మనం ఈ జగత్తులోకి రాము. అయితే శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ గారు ఈ మిథ్యాత్మిక జగత్తు భావాన్ని, అంటే తలకిందుల సంసార వృక్షాన్ని చెప్పారు కదా, అది ఎలా వ్యాఖ్యానించారంటే మిథ్యాత్మిక సంసార వృక్ష ప్రతిబింబము మిథ్య అన్నారు. ప్రతిబింబము దానిలో కనపడే అఫలాలన్నీ, అంటే ఫలాలు కానీ అనుకొని అఫలాలు అనుకొని ఒక కోతి అందులో దూకిందట, దానికి మిగిలేది నిరాశ అని వ్యాఖ్యానించారు. అంటే అప్పుడప్పుడు శాస్త్ర జ్ఞానులకు కూడా అహంకారం మాయ కప్పినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అని అనుకున్నప్పుడు శాస్త్రజ్ఞులు జ్ఞానం తెలుసు కానీ అహంకారం వచ్చింది, దాన్ని అప్పుడు ఏం చేయాలంటే జ్ఞానులు ఆద్యం పురుషం ప్రపత్యే, అంటే ఆది పురుషుడైన నారాయణుని శరణు వేయాలి, అప్పుడు వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఈ శ్లోకార్థాలు చెప్తారండి. స్వస్తి.
చెప్పారు ఇదే. ఇప్పుడు శరణాగతియే పరమా పదాన్వేషణ అని ఈ వివరణ వచ్చింది కదా మనకి. ఇప్పుడు రాధిక గారు అండి, ఇప్పుడు మనకు రాధిక గారు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో రాధిక గారు ఏం చెప్తారంటే మోక్ష ప్రయత్నం జీవుడిది కదా, ఎటువంటి వారికి ముక్తిని పొందుతారు, అధ్యాత్మ ఆధ్యాత్మ విద్య అంటే ఏమిటో కూడా వివరిస్తారు మీరు. రాధిక గారు హలో,
రాధిక గారు వచ్చారు కానీ వినపట్లేదు.
అది ఒకసారి
హలో అన్మ్యూట్ లోనే ఉన్నారు.
అన్మ్యూట్ లో ఉన్నారేమో, నేను మెసేజ్ పెట్టాను రాలేదు.
ఇప్పుడు అన్మ్యూట్ చేశారు వారు, కానీ మాట్లాడలేదు.
ఒకసారి ఏం చేద్దాం, ఏం చేద్దామండి మధుకర్ గారు?
మీరు మాట్లాడతారు అనుకోండి, ఎందుకంటే మీరు అన్మ్యూట్ చేశారు. ఒక నిమిషం చూద్దాం మరి రికార్డింగ్.
లేకపోతే నెక్స్ట్ స్పీకర్ నిలిపమంటారు, తర్వాత లాస్ట్ లో చెప్తారు.
ఓకే, నెక్స్ట్ స్పీకర్కి వెళ్దామండి. సిక్స్త్ స్పీకర్ అండి, వీరు నాగరవి శంకర్ ములగలెట్టి గారు. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో జీవుడు బ్రహ్మాంశ కాదు, కానీ శక్తితో కూడిన జీవుడు మాత్రమే బ్రహ్మాంశ అని వీరు వివరిస్తారండి. మన దేహంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు వివరిస్తారు నాగరవి శంకర్ గారు.
నమస్కారం అండి, వినిపిస్తుందా అండి? శ్రీ గురుభ్యో నమః.
నమస్కారం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదశ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పురుషోత్తమ యోగంలో 8-14 శ్లోకం వరకు ఈరోజు మనం ధారణ చేస్తున్నాం. శరీరం యదమాప్నోతి యచ్ఛాప్లుత్యామతీశ్వరః గృహాద్వైతాన్ని సంయాతి వాయుర్గంధాన్ని వాసయే. మన శరీరంలోని కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా గోళాలు. వాటి వెనకాల అంతరింద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, చక్షురింద్రియము, వాగింద్రియము, శ్రోత్రేంద్రియము, ఇవన్నీ వాటికి శక్తినిస్తున్నాయి. శరీరం పడిపోతే ఈ సూక్ష్మేంద్రియ శక్తులు తీసుకొని జీవుడు ఇంకో జన్మ తీసుకుంటాడు. ఈశ్వరుడు ఎలా తీసుకెళ్తాడు వీటిని అంటే, వాయువు వాసనలని ఒక చోటు నుంచి వేరొక చోటుకి ఎలా తీసుకొని పోతుందో అలా తీసుకెళ్తారు. సహజంగా వాయువుకి వాసన గుణం లేకపోయినా ఆ ఆశయాత్ అంటే తన గుణాల వల్ల వాయువుకి వాసన ఆపాదించబడినట్టు తన సూక్ష్మ ఇంద్రియ గుణాల అంటడం వల్ల ఈశ్వర చైతన్యం జీవుడు అయ్యాడు. మరి ఈ వీటిని తీసుకుని జీవుడు ఎలా వెళ్తున్నాడు ఇంకో శరీరంలో కంటే, శ్రోత్రం చక్షుః స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనస్థాయం విషయాను ఉపసేవతే. మరో శరీరంలోకి వెళ్ళి మనస్సనే పీట వేసుకున్నట్టే జీవుడు వేసుకొని ఈ సూక్ష్మ ఇంద్రియాలతోని విషయాలను సేవిస్తూ ఉన్నాడు. ఈ చక్రం అలా కొనసాగుతూ ఉంటుంది. మనం ఇందులో 7, 8, 9 శ్లోకాల్లో 3 ముఖ్యమైన పదాలని మనకు ఆవిష్కరించారు. అయం ఈశ్వరః జీవః. అయం అంటే ఈశ్వరః అంటే ఈశ్వరుడు, జీవుడే అంటే మహావాక్యాల్లో అయం ఆత్మ బ్రహ్మ అనే మహావాక్యాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ జీవుడు ఇలా శరీరాల్లో తిరుగుతున్నప్పుడు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. అలా గుణములతో కూడుకున్న జీవుడు తన తన అవివేకం వల్ల లేదా అవిద్య వల్ల నేనున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. కానీ జ్ఞాన చక్షువులు కలిగిన వారు ఈశ్వర చైతన్యాన్ని చూస్తారు, కానీ వచ్చిపోయే దేహాలని చూడరు. దీనికి ఒక చక్కటి ఉపమానం ఉంది. ఇక్కడ మేఘాలు కదులుతూ ఉంటే దాని వెనకున్నటువంటి చంద్రుణ్ణి చూస్తే మనం చంద్రుడు కదులుతున్నాడు అన్న భావన కలుగుతుంది. అదే విధంగా వచ్చిపోయే జన్మలు కదులుతున్నాయి, కానీ పరమాత్మ మాత్రం, ఆ చంద్రుడు మాత్రం కదలట్లేదు. మనకు కనిపించేది మటుకు ఆ చంద్రుడు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. పరమాత్మ నిశ్చలంగా ఉంటాడు. ఈ నిశ్చలమైన పరమాత్మని దర్శించడాన్నే పురుషోత్తమ ప్రాప్తి అన్నారు. ఇది ఎవరు తెలుసుకోగలుగుతారండి? యతంతో యోగినశ్చైనం పశ్చంచాత్మన్యవస్థితం యతంతో అప్యకృతాత్మన కృతాత్మనో నయనం పశ్చంచతే అచేతసః అచేతసః. ఈ పురుషోత్తముణ్ణి ప్రయత్నం చేసిన యోగులు ఆత్మని అవస్థితం తమలో తామే తెలుసుకోగలుగుతారు. మనమందరం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ మరి ఎందుకు చూడలేకపోతున్నాం అంటే రెండు కారణాల వల్ల చూడలేకపోతున్నాం. అచేతసః అన్నారు అంటే అవివేకులు. ఎవరండి అవివేకులు? సాధనా చతుష్టయం లేని వారు. సాధనా చతుష్టయం అని ఆత్మ విచార వివేకంలో శమదమాది శక్త సంపత్తి ఇహామత్ ఫలవో విరాగము నిత్యానిత్య వస్త వివేకము తర్వాత ముముక్షత్వం, ఈ నాలుగు సాధనా చతుష్టయంలో అవి లేని వారు. ఇంకా ఎవరు? అవి అకృతాత్మనులు. అకృతాత్మనులు అంటే సంస్కారం లేనివారు. ఎటువంటి సంస్కారం అండి? అంతఃకరణ శుద్ధి లేనివారు, ఇంద్రియ నిగ్రహం లేనివారు, శాస్త్ర సమ్మతమైన సంస్కారం లేనివారు. ఏది విధంగా అయితే గుడ్లబూబ సూర్యుణ్ణి చూడలేదో, ఈ పరమాత్మ అకృతాత్ములు చైతన్యమైనటువంటి భగవాను చూడలేరు. కాబట్టి మనం కృతాత్మలం కావాలి. విషయములని కాక విషయములను కాకుండా విష్ణువుని అన్నిట అందులో ఉన్నటువంటి విష్ణువుని చూడగలగాలి, ధ్యానించగలగాలి. విష్ణువు ఎక్కడుంటారండి? యదాదిత్య గతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యమామకం. ఆదిత్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో, ఆ తేజస్సు రూపంలో ఉన్నవాడే విష్ణు. అలా దీన్ని ప్రతీకోపాసన అంటారు. కన్ను సూర్యుడు, మనస్సు చంద్రుడు, వాక్కు అగ్ని, అందున్న చైతన్యాన్ని నేనే అని అని పరమాత్మ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ భూమిలో గామ విశ్వచ్చ భూతాని ధారయామ్యహ మోజస పుష్ణామిచ్చ ఔషధీ సర్వాహ సోమో భూత్పారసాత్మక. భూమిలో స్వామి ఓజస్సు రూపంలో ఉంటారు. ఓజస్సు అంటే పరమాత్మ యొక్క బలం. ఓజస్సు గురించి శంకర భగవత్పాదులు, యద్ బలం కామరాగ వివర్జితం ఐశ్వర్యం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజస్సు. కామరాగ వివర్జితం ఐశ్వర్యం, ఈశ్వరుడి తేజస్సు అనమాట. అది ఆ బలంతో ఈ భూమి మీద ధరించి ఉన్నారు. రసచంద్రుడై సర్వ ఔషధులను పోషిస్తున్నారు తేమ రూపంలో. ఈ ఔషధులు అంటే ఈ పంటల్ని మనం తింటున్నాం. మరి లోపల ఏం జరుగుతోందండి అంటే, ఇందులో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఒక అద్భుతమైన శ్లోకం ఇది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం అందరము భక్ష్య భోజ్య లేహ్య చోష్యం అనే నాలుగు రకాల అన్నాన్ని తీసుకుంటున్నాం. సోగ్రభద్ విభజన్ తిష్టున్న ఆహార మధ కవి అని ఈ లోపలికి వెళ్లే అన్ని ఆహారాలను వైశ్వానారాగ్ని రూపంలో పరమాత్మ అరగించి దాన్ని మనకు శరీరానికి ఇంద్రియాలకు పుష్టినిస్తున్నారు. ఇదే యజ్ఞం. అంతర్యజ్ఞం మనం హవిస్సు రూపంలో ఆహారాన్ని తీసుకుంటున్నాం. ఆహారం అంటే ఏమిటో ఇంత ముందు మన ఒక వక్త చెప్తున్నారు. సో ఈ పరమాత్మకు మనం ఈ ఆహారాన్ని సమర్పించాలి. అందుకే ఇది ప్రసాద యోగం అయింది. ఈ శ్లోకాన్ని భోజనారంభంలో విజ్ఞులు చదువుకుంటూ ఉంటారు. గురుగారు ఇక్కడ వనవాస సమయంలో అక్షయ పాత్ర, కృష్ణుడు, దూర్వాసముని ఆఖ్యానం తెలియజేశారు. ఇక్కడ కృష్ణుడు, కృష్ణ పరమాత్మ వైశ్వానారాజ్ని రూపంలో ఆ మెతుకు తినడం వల్ల, అన్నం మెతుకు తినడం వల్ల దాన్ని శాంతపరిచి దుర్వాసుడు ఆయన శిష్యుల యొక్క ఆకలిని తీర్చారు. యోగం అంటే నిరంతర పరమాత్మ స్పృహాభావం. సో మనం జగదానుభూతి నుంచి జగదీశ్వరానుభూతి కలగాలి. కాబట్టి ఇక్కడ మనకి ప్రత్యక్ష పరమేశ్వరుణ్ణి దర్శింపజేస్తున్నారు. ఈ వైశ్వాన రాజ్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అంటే ప్రాణాపానతో సమాయుక్తమై జఠరాజ్ఞితో కలిసి అన్నాన్ని జీర్ణం చేస్తున్నది. మనలోని చైతన్యం సృష్టిలోని ఏది స్వీకరించినా అది లోపలికి పంపించి అనుభవింపచేస్తుంది. మన ఇంద్రియములు అనుభవించే ప్రపంచం అది ఆహారం అంటే అది. మన శరీరంలో ఉన్న అధిదేవతలు ఇంద్రుడు హస్తం రూపంలో, అగ్ని నాలుగు రూపంలో, వరుణుడు నాలుక మీద ఉన్న తడి రూపంలో ఉంటారు. అది పరమేశ్వరుడికి ఆహారం చేరి ఆహారాన్ని ఆయన స్వీకరించి చెడు పదార్థాలు తోసేసి రసం తీసుకొని అన్ని ఇంద్రియాలకు పుష్టినిస్తారు. అన్నం అనింద్యాత్ అన్నారు పెద్దలు. అందుకే అలాగే ఎక్కడ పడితే అక్కడ భోజనం తీసుకొచ్చి తినకూడదు. నా ఆపనైన అన్నమస్నీయాత్ అన్నారు భారతీతీర్థ స్వామి వారి ప్రవచనంలో. విశ్వమంతా తానే వ్యవస్థ చేస్తున్నానని పరమాత్మ ఈశావాస్యమితం అని చెప్పినట్టుగా ఈ శ్లోకాల్లో మనకు విశ్వంలో పరమాత్మ చైతన్యం ఎలా ఉంది, మన లోపల అంతర్గర్భితంగా ఎలా ఉంది, అది ఎలా ప్రవేశిస్తున్న ఆహార రూపంలో చెప్పబడింది. నమస్కారం అండి. సర్వం శ్రీకృష్ణ కరణారపిన్నారు.
నాగనవి శంకర్ గారు చాలా బాగా చెప్పారండి. మంచి శుద్ధమైన భాష, స్పష్టంగా చెప్పారు. అయం ఈశ్వర జీవ అన్న శ్లోకం బాగా చెప్పారండి, చాలా బాగా వివరించారు. అదే కాకుండా ఉదాహరణయుక్తంగా వివరించారు. పురుషోత్తముడు ఓజస్సు అంటే ఏంటో కూడా బాగా వివరించారు. ఇలా ఇంకో శ్లోకం కూడా చెప్పారు ఇక్కడ, ఆత్మత్వం గిరిజామతి హిసాచార అని అదొక శ్లోకం కూడా చెప్పారు. చాలా బాగా చెప్పారండి మీరు. ధన్యవాదాలండి. ఇప్పుడు
సారీ అండి,
మీరు వచ్చారండి.
తెలంగాణ పవర్ కట్ అయిందండి, సారీ.
చెప్పండి, ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి, మీది ఇంట్రొడక్షన్ ఇస్తాను. పురుషోత్తమ ప్రాప్తి ఒక నిమిషం కాదు కదా. మోక్ష ప్రయత్నం జీవుంది కదా, ఎటువంటి వారికి ముక్తి పొందుతారు? ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మ విద్య అంటే వివరించండి అండి రాధిక గారు.
సాధన ఎలా ఉండాలి, సాధకునికి ఉండవలసిన లక్షణాలను ఈ శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ. నిర్మాణ మోహ జితసంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ ద్వంద్వై విముక్త సుఖదుఖ సంజ్ఞై గచ్చంత్య మూడా పదమవ్యయం తత్. పరమాత్మ అంటున్నారు, అవ్యయమై శాశ్వతమై సనాతనమైన పరమపదం అమూఢులు అనగా అజ్ఞానము మోహము లేని వారు చేరుకుంటున్నారు. వారికి ఉండవలసిన లక్షణాలను వివరిస్తూ, నిర్మాణ మోహాహ, ఇక్కడ మానము అంటే నాది నేను అనే అహంకారము, ఇంకా మానము అంటే కొలవటం, అన్నిటినీ పరిమిత దృష్టితో చూడడం. నిర్మాణము అంటే ఈ దేహమే నేను, ఈ ప్రాణమే నేను లాంటి పరిమిత దృష్టిని వదిలి అపరిమితుడైన పరమాత్మపై దృష్టి పెట్టి పనికిరాని అహంకారము దురభిమానాలను వదిలినవారు, అంటే రజోగుణ తమోగుణ వికారాలు విడిచినవారు. నేను జ్ఞానిని అనుకోవడం కూడా సాత్విక అహంకారమే, ఇది రజోగుణంలో పడేస్తుంది. ఈ మానము మోహము సంపర్క దోషం వల్ల వస్తుంది. నిరంతర విషయ ధ్యానమే సంఘం, ఇది పతన హేతువు. ఈ సంఘ దోషాలు రెండు రకాలు, మమత్వ సంఘం, కర్తృత్వ సంఘం. నాది నేను అనుకోవడం మమత్వం అయితే, నేను చేస్తున్నాను అనుకోవడం కర్తృత్వం. ఈ రెండూ ప్రమాదకరమైనవే. గురుగారు అంటారు, మోహం క్షయించడమే మోక్షం. ఇంకా నేను దేహాన్ని అన్న భావం వదిలి ఆత్మభావన యందు బుద్ధి నిలపడమే అధ్యాత్మ విద్య. ఆధ్యాత్మము అంటే శరీరానికి సంబంధించిన తాపత్రయాలలో ఒకటి, కానీ అధ్యాత్మము అంటే ఆత్మను గురించిన వివేక విజ్ఞానాలు. అంటే అధ్యాత్మము అనడమే సరైనది. ఆత్మ నిత్యము అని తెలిసి అనాత్మభావాన్ని పరిత్యజించే విచారణ నిత్యం చేస్తూ ఉండాలి. ఈ అధ్యాత్మ నిత్యత్వం వల్ల క్రమక్రమంగా కామముల నుండి బయటపడి కేవలం మోక్షం కావాలనే దృఢమైన కోరికతో సాధన చేస్తే సిద్ధికి చేరాక ఆ కోరిక కూడా పోతుంది. ఇవన్నీ కావాలంటే మొదట ద్వంద్వములను వదలమంటున్నారు పరమాత్మ, అనగా సుఖదుఖ లాభ అలాభ జయాపజయాల వంటి ద్వంద్వములను వదలాలి. ఈ ద్వంద్వాలకు చెలించని వారే దృఢులు ధీరులు, వారే పరతత్వాన్ని పొందడానికి అర్హులు. బయటి లోకాలకు వెలుగునిచ్చేది సూర్య చంద్ర అగ్నులే గాని వారికి కూడా వెలుగునిచ్చేది పరమాత్మ. ఈ విషయాన్నే తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. నతద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. పరమాత్మ అంటున్నారు, నా పరంధామంను మించినది ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. దానిని చూపించడానికి ఇవేవీ అవసరం లేదు. అది స్వయం ప్రకాశకం, శాశ్వతము అయిన ముక్తిధామము. ఇక్కడ పరమాత్మే పరంధామము. దీనిని చేరితే ఇంకా తిరిగి దేనిని చేరితే ఇంకా తిరిగి రామో అదే పరంధామము. ఇంకో విధంగా చూస్తే మనలో సూర్యుడు కన్ను, చంద్రుడు మనస్సు, అగ్ని వాక్కు. అనగా పరతత్వాన్ని కన్నుతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ తెలుసుకోలేము. పరతత్వం అన్నది ప్రత్యక్ష ప్రమాణానికి కానీ అనుమాన ప్రమాణానికి కానీ శబ్ద ప్రమాణానికి కానీ అందనిది. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇక్కడ శబ్ద ప్రమాణం అంటే ఒకరు చెప్తే తెలుసుకోవటం, అదే వేదం. వేదం కూడా పరతత్వాన్ని ఇది కాదు ఇది కాదు అని చెప్పింది, కానీ ఇదే అని నిర్వచించలేదు. దీన్నే విష్ణు సహస్రంలో అప్రమేయ స్వప్రకాశ అంటున్నారు. పురుషుడు పురుషోత్తముని తెలుసుకోవాలి, అంటే జీవుడు ఈశ్వరుని తెలుసుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెబుతున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశః అంటే జీవుడు వేరెవరో కాదు, నాయంశే అని చెప్తున్నారు పరమాత్మ. ఈ జీవలోకంలో నేను నేను అనబడే జీవుడు నాయంశే అంటున్నారు పరమాత్మ. ఇక్కడ జీవలోకం అంటే స్థూల సూక్ష్మ కారణదేహమే. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మని నేను నేను అనే శరీరానికి పరిమితి చేస్తున్నారు కాబట్టి జీవుని పరమాత్మ అంశ అంటున్నారు. కానీ నిజానికి ఈ చైతన్యము పరమాత్మ అసలు స్వరూపమే. అంతటా వ్యాపించిన పరమాత్మ ఆయా ఉపాధులకు పరిమితమైనప్పుడు జీవుడు అంటున్నారు. ఈ పరిమితికి కారణం అవిద్య. గురుగారు అంటారు, ఈ వివిధ రకాల పేర్లతో పిలువబడుతూ రోగాలతో రష్టులతో బాధపడుతున్న ఈ శరీరమే నేను అనుకునే కంటే నేను పరమాత్మ అంశను అని అనుకుంటే చాలు. ఎదుగుదల వచ్చే కొద్దీ నేనే పరమాత్మను అన్న విషయం తెలుస్తుంది. మొదట దేహమే నేను అనుకుంటే భగవంతుని పట్ల దాస్యభక్తి, క్రమంగా జీవుడిని అనుకుంటే ఆయన అంశను అని తెలుసుకుంటారు, ఇంకా విచారణ చేస్తే ఆయనే నేను అని తెలుసుకుంటారు. ఇది మూడు వాక్యాల్లో చెప్పారు. దేహబుద్ధ్యా తు దాసోహం, జీవబుద్ధ్యా త్వదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. తిరిగేది ఏ ఉపాధైనా అన్ని ఉపాధులలో ఉన్న చైతన్యం ఒకటే అని గుర్తించాలి. సాక్షాత్తు పరమాత్మ జీవుడు నా అంశయే అని చెబుతున్నాడు. మనస్సు ఆత్మ కాదని గుర్తించకుండా మనస్సు ఐదు కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాలతో కలిసి జీవభావాన్ని వదలకుండా నేను అంశని అంటే సరిపోదు, అందుకు సాధన చేయాలి. భయంతో బాధతో ఈ లోకంలో తిరుగుతున్న మనం సాధనతో మనం పరమాత్మ అంశలము అమృతపుత్రులము అని గుర్తిస్తే ఎంతో ధైర్యంగా ధీమాగా తిరగగలం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
రాధిక గారు చక్కగా చెప్పారండి. మీరు ఈశ్వరుని గురించి తెలుసుకోవాలంటే జీవుడు ఈశ్వరుడి గురించి బాగా చెప్పారు. పరమాత్మ అంశం ఎలా అనుకోవాలి అది కూడా బాగా చెప్పారండి. ధన్యవాదాలు రాధిక గారు. ఇప్పుడు మనకు ఏడో స్పీకర్ అండి వాసు యలవర్తి గారు. వీరేం చెప్తారంటే నిర్గుణ సగుణ సమన్వయం, నిర్గుణం సగుణం సమన్వయం, అక్షర రూపుడు క్షర రూపుడు ఎలా ఉంటారు దాని గురించి, పురుషోత్తమ స్వరూపం, తర్వాత శాస్త్రాలు ఎన్ని రకాలు వాటి గురించి చెప్తారండి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. మధుకర్ గారు.
గురుభ్యో నమ. శ్రీకృష్ణ శరణం నమ. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం 2వ భాగంలో 15 నుండి 20 శ్లోకాల వరకు ఉన్నది మాట్లాడతాను. ముందుగా 15వ శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నాడంటే సర్వ ప్రాణుల యొక్క హృదయమునందు అతిథిలా కాక అధిపతిలా కూర్చుని ఉన్నవాడను నేనే అంటున్నారు స్వామి. అలా కూర్చున్న నానుండే జ్ఞాపకము జ్ఞానము మరపు కలుగుతున్నది. కొందరిలో స్మృతి జ్ఞానము అనేవి భౌతిక విషయాలలోనే ఉంటుంది. అలాంటప్పుడు సత్వగుణ సంబంధమైన సాధన చేస్తే స్మృతి అనేది ఆత్మ స్మృతి వైపు, జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. జ్ఞానానికి ప్రతిబంధకాలు మూడు, భూత భవిష్యత్ వర్తమానకాల ప్రతిబంధకాలు. పరమాత్మను పట్టుకుంటే అశుభం మరిచిపోయేలా చేసి శుభాలనే గుర్తుండేటట్లు అర్థమయ్యేటట్లు చేస్తాడు. ప్రపంచ స్మృతికి అపోహనము, ఆత్మస్మృతికి స్మృతి జ్ఞానము కావాలి. ఒక చేతిలో చరణాకోలు ఇంకో చేతిలో చిన్ముద్ర పట్టిన కృష్ణ పరమాత్మను ధ్యానిస్తే ఆయన యొక్క చరణాకోలు మనల్ని నియంత్రిస్తాయి, చిన్ముద్ర సత్యాన్ని నిర్దేశిస్తాయి. తరువాత స్వామి వేదములన్నిటిలో నేను మాత్రమే చెప్పబడుతున్నాను అంటున్నారు. ఇది ఎలా అంటే వేదాలు ఎన్ని చెప్పినా వాటి అసలు ఉద్దేశ్యం పరమాత్మను చెప్పడమే, వేదాంతమును నేనే కలిగిస్తున్నాను అని కూడా అంటున్నారు. ఇది ఎలా అంటే చేసే కర్మలన్నీ ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తే ఆత్మ జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. ఈ సృష్టిలో ఉన్న జ్ఞానానికంతా వేదము అని పేరు. విశ్వమంతా ఎంత జ్ఞానం ఉందో పరమాత్మకు మాత్రమే తెలుసు. తర్వాత 16, 17వ శ్లోకాలు. ఈ శ్లోకాలలో పురుష పురుషోత్తమ తత్వం చెబుతున్నారు స్వామి. మనం చూసే సమస్త జడజగత్తులో ఉండే స్థూల సూక్ష్మ కారణ దేహములు, అనగా జడ ప్రపంచము, శరీరము, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణములు, ఇవన్నీ జడములే. వీటన్నిటిని క్షరము అంటున్నారు పరమాత్మ. నామరూపాత్మకమైన ఈ క్షరములలో ఎవడైతే ఉండడం వల్ల ఇవన్నీ వ్యవహరింపబడుతున్నాయో వాడు అక్షరుడు. అక్షరుడు అంటే ఉపాధితో తాదాత్మ్యం చెందిన జీవుడు. కూటము అనగా రాశి, సమూహము, గుంపు. క్షరములన్నీ కూటములు. కూటముల మధ్యలో కూర్చుని కూటములతో మమేకమైన వాడు కూటస్థుడైన జీవుడు. బయటకు కనపడే దానిని వ్యక్తము, మేనిఫెస్టెడ్. కనపడని దాన్ని అవ్యక్తము లేదా అన్మానిఫెస్టెడ్ అంటారు. భూతములు అనగా ఉన్నవి కలిగినవి. సృష్టిలో అన్నీ భూతాలే. ప్రళయావస్థలో ఈ భూతములన్నీ లయమైపోతాయి, బయటకు కనబడదు కానీ నశించిపోలేదు. బయటకు కనపడని దానిని అవ్యక్తము అంటారు. అవ్యక్త స్థితిలో ఉన్న వీటికి కూటము అని పేరు. దీనినే అవ్యాకృతము అని కూడా అంటారు. బయటకు మళ్ళీ కనిపించినప్పుడు వ్యాకృతము అంటారు. జీవుడు వ్యక్తీకరింపబడి దేహాదులతో తిరుగుతున్నంతసేపు వీడి పేరు క్షరపురుషుడు. జీవుడు అవ్యక్తంగా ఉన్నప్పుడు అక్షరుడు లేదా కూటస్థుడు. తర్వాత 18వ శ్లోకం, లోకమునందు వేదమునందు కూడా నేనే పురుషోత్తముడు అని పేరు పొందాను అన్నారు స్వామి. ఎందుకంటే చలమునైన ఈ దేహములలో ఇమిడిపోయిన అజ్ఞానిని కాను. అదేవిధంగా ఈ సంస్కార రూపంతో ఉండేటువంటి జీవుణ్ణి కాను. ఈ రెండింటికి అతీతుణ్ణి కనుక నన్ను పురుష ఉత్తముడు, ది బెస్ట్ పురుషోత్తముడు అంటున్నారు. అజ్ఞానం అనే దోషం చేత మనం పురుషులం మాత్రమే అయిపోయినాము. ఈ దోషం ఆయనలో లేదు కనుక ఆయన పురుషోత్తముడుగా ఉన్నాడు. మనం కూడా పురుషోత్తమం కావాలంటే ఆయన వైపు చూడడం మొదలు పెట్టి ఆయననే పట్టుకుని ఆయనతో తాదాత్మ్యం చెందాలి. తర్వాత 19వ శ్లోకంలో, నిరంతరం పరమాత్మతో తాదాత్మ్యం చెంది అనాత్మ విషయాలపై అహంకార మమకారాలను వదిలిపెడితే అది విపరీత బుద్ధి లేకపోవడం అంటారు. అలాంటి వారిని అసమ్మూఢులు అంటారు. అలాంటి వారు నన్ను యథాతథంగా అనగా పూర్తిగా తెలుసుకుంటున్నారు అంటున్నాడు స్వామి. మనం గుడిలో విగ్రహాన్ని ఎంత స్పష్టంగా చూస్తాము, యోగి తన హృదయంలో ఉన్న పరమాత్మను అంత స్పష్టంగా చూస్తాడు. అలా చూసేవాడిని సర్వవిత్ అంటారు. అలాంటి వాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైన వాడు అలా సర్వము నేనే అని తెలుసుకుని నన్ను సర్వభావముతో నన్నే సర్వస్వముగా భజిస్తాడు. తర్వాత 20వ శ్లోకం, ఇప్పుడు రహస్యాల్లోకెల్లా రహస్యమైన అనగా గుహ్యతమం శాస్త్రం నా చేత చెప్పబడింది. పాపం ఉంటే మంచి బుద్ధి పుట్టదు. జన్మజన్మల పుణ్య సంస్కారం చేత నీకు అనగా అర్జునికి గుహ్యతమం శాస్త్రం వినడానికి అర్హత వచ్చినది. పవిత్ర శాస్త్రం వినడానికి అర్హత పవిత్ర హృదయం. గుహ్యతమ శాస్త్రం అంటే నీ లోపలే ఆత్మయ్యి ఉన్న పరమాత్మ గురించి చెప్పే శాస్త్రము. దీనిని తెలుసుకుంటున్నటువంటి వాడే బుద్ధిమంతుడు. వాడు కృతకృత్యుడవుతాడు. చెయ్యవలసినది చేసేవాడు కృతకృత్యుడు. భగవంతుడు ఈ అజ్ఞాన బంధం నుండి విడివరడానికి ఈ మానవోపాధి బుద్ధి ఇచ్చాడు. వీటిని ఉపయోగించుకుని ఎవడైతే పురుషోత్తముని తెలుసుకుంటాడో వాడే కృతకృత్యుడు. ధన్యవాదాలు శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
చాలా బాగా వివరించారు మాట్టి గారు. మీరు ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే బాగుండు అనిపించింది. ఈ సృష్టిని విత్తనంగా దాచిన సమయాన్ని కూటము అంటారు అని చెప్పేసి గురువు గారు చెప్పారు. అదొకటి బాగుంటుంది అనిపించింది. అది చెప్తే బాగా చెప్పారు. నిర్గుణ సగుణ సమన్వయం, పురుషోత్తముని స్వరూపం ఎట్లనో, శాస్త్రాలు ఏంటో శ్లోక ప్రతి శ్లోకానికి వివరించారు. ధన్యవాదాలండి. ఇప్పుడు మనం దైవాసుర సంపద విభాగంలోకి ప్రవేశించబోతున్నాము. అయితే దీనికి ఒక ప్రకటన చేస్తున్నామండి. ప్రకటన చెప్పారు ఏంటంటే, భగవద్గీత స్వాధ్యాయం వల్ల పరమాత్మ మనకు అభయం ఇస్తాడు. మరియు అక్రోధులయ్యి ధృతి వల్ల మనలో తేజస్సు వస్తుంది భగవద్గీత స్వాధ్యాయం చేయడం వల్ల. ఇలాంటి దైవీ గుణాలు మనకు అబ్బాలని మన గురువు గారు ఋషిపీఠం తరఫున 14 నుండి గీతాచార్య అనే శీర్షికన క్లాసెస్ మొదలయ్యాయి. ఇప్పుడు అవుతున్నాయి అవి, అది కూడా అయిపోతుంది. తర్వాత మళ్ళీ జూలైలో జగద్గురు అనే ఒక శీర్షికన 2వ అధ్యాయం, 12వ అధ్యాయం, 15వ అధ్యాయము, 16వ అధ్యాయాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా దీనికి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇంత ప్రోత్సాహం అందిస్తున్న మన గురువు గారికి ప్రణామములు. నిర్వహిస్తున్న బృందానికి మనం సర్వదా రుణపడి ఉన్న వారమే. ఇది ప్రకటన అండి. విద్యా గారు అనౌన్స్ చేయమని చెప్పారు ఈ విషయం. తను శీర్షిక పేరు ఒకసారి చెప్తా, జగద్గురు అనే శీర్షిక అండి. 2వ అధ్యాయం, 12వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయాలకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. ఇది అనౌన్స్మెంట్. తర్వాత ఇప్పుడు 8వ స్పీకర్ అండి, స్వాతి బుర్లా గారు. వీరేం చెప్తారంటే, సమాజ క్షేమం కోసం, దేశక్షేమం కోసం పరమాత్మ చెప్పిన దైవాసుల సంపద విభాగయోగంలో దైవీ గుణాలు చెప్తారు వీరు. ఈ గుణాలు ఉన్న బ్రహ్మ విద్యకు, ఈ గుణాలున్న వారే బ్రహ్మ విద్యకు అర్హుడు. అవి గుణాలు చెప్పండి స్వాతి గారు.
శ్రీగురుభ్యో నమః అండి. శ్రీగురుభ్యో నమః. వినిపిస్తోందా అండి శివరాణి గారు?
వినిపిస్తోందండి.
నమస్కారం అండి. So today I should be speaking about the first four shlokas from the Daivasura Sampat Vibhaga Yoga. So here Lord Shri Krishna, after describing about the ways to reach Purushottama, he describes about the important sadhana methods that one should follow and keep it in practice. Now the first thing he wants to make us clear that there are two major things or the properties or assets in every individual that helps in knowing himself. One is the Daivi Sampat and the other one is the Asuri Sampat. Now, due to ignorance, many of us don't know about the natures residing in us. Now, how does Daivi and the Asuri Sampat really helpful? So, the Daivi Sampat helps in getting to know more about Purushottama, to the Paramatma Tattvam, Paramatma, and eventually leads us to take the margam of the moksha or get moksha. At the same time, the Asuri Sampats that they help in getting attached more into the karma bandhanas. So it is little hard, Guru Garu says, like while explaining about this, that it is little hard for those having the Asuri Lakshanas to understand and digest the fact about the Paramatma, and like they need to work little bit hard in order to make or set their mind to try to understand what our Vedas are, why we should do these kind of things or stuff like that, because of their Asuri Gunas that they are being pre-filled or stuff like that. But however, in case of the Daivi Sampats, what happens is their hard work to reach or to know the Paramatma is done in somehow the other way in some previous Janmas. So it looks easier to now understand or to go follow that path. So Guru Kara says, like the summary of the Mahabharata is all about the fight between the Asuri and the Daivi Sampats. Now to attain Brahma Jnana, our mind should be purified, and that purified mind is called the Daivi Sampat. Now an impure mind is called as the Asuri Sampat. Now for this, Guru Garu cites a beautiful example of a yati here. So this yati every day used to ask his guru for giving diksha. So one day the guru goes for the bhikshatana, and that's when, so like he takes up his patra. Now when this yati says that, looking at your patra has some mud or some dirt in it, can you please first clean it and then I can give the bhikshatana? Can give the bhiksha. So listening to this, the guru says, like, okay, so this is you should clean your mind as well first, and then I can give you the diksha. So this is thus it shows that an impure mind can't accept about the Paramatma Tattvam. Now there are total 26 Daivi Sampat Gunas have been described in the first three shlokas of this chapter. The first shloka is Abhayam Sattvasam Shuddhihi Jnana Yoga Vyavasthitihi Danam Damascha Yajnascha Svadhyayastapa Arjavam. Here in the first shloka, the first Daivi Sampat is talking about the Abhayam. Abhayam meaning being fearless. Now the first thing one should have is being fearless in the journey of the life. Here it is said that to the panditas or the jnanis, they don't find fear in anything, but at the same time to an ignorant, he is scared of every small thing that happens in his life, starting a very daily activity. Like maybe it could be, oh, should I be, like if he has something to do and like he's getting late to the work or something, will I be able to reach to the work at the first time? So he gets scared. Now the fear starts. Now out of the fear, like will I be able to catch the bus or stuff like that. So these are a few of the examples that Guru Garu did cite about. So now he says, like, one has to have dhairyam. Like when we say dhairyam, like it is said by Ramadasu that Ramunivaramu ma kemi bhayamu. At the same time, like dainyam, and one should have dainyam. What is dainyam? It is the ahankara rahitam, not having the ahankara. So wherever there is a belief, there is no bhayam. The second guna is sattva samshuddhi. Now, what is sattva samshuddhi? It means like antahakarana shuddhi, or like having positive mindset or like positive thoughts in the mind. Now, the third one is jnana yoga vyavasthitihi. So here Guru Gar says that one's mind needs to be on Bhagavat Vicharana in the Bhakti Marga. So that is Jnana Yoga Vyavasthiti. So one's mind always continuously needs to think about the Bhagavat Vicharana. The same Bhagavat Vicharana is also called like, or the thinking about Atma Tattvam, and that is in the Vedanta. Now one has to continuously render his mind on this Jnana Yoga Vyavastha. That's called the fourth guna is Danam. This is something really that touched me as well, like the way Guru Garu did explain about what is Danam. And like Guru Garu tells, in this universe, only a giver has the right to live. This is something really I felt so attached here. Now, while giving Danam, he did explains about some rules and like how one should be when he donates or give Danam. While giving Danam, we should give with an Astika Bhava. That Astika Bhava is called Shraddha. Now, he also explains like when giving Danam, one should give with a very healthy fear, something called a healthy fear. What does that healthy fear mean? Meaning whatever I'm giving is not enough, or is enough or not. So will they be satisfied? Am I taking every single care while giving the Danam, stuff like that? So those kind of fear, or like that kind of thought or mindset we should have when we give something. Now that is called like the Ahankara Rahita Sthiti is one of the, that's called Ahankara Rahita, it means. Now this is also called Hriya. Also, a great thing about Danam is like, whatever, this is the other line that Guru Garu did quote like in his Pravachanam, like whatever we have is not ours. And whatever we save is also not ours. But whatever we donate is, that is something is ours. So please be extra careful while donating. Now the way the nature gives away everything, like the sun gives sunshine, rivers, wind, everything. So they teach us, this nature teaches give away in every single moment we see outside, right? So we should also learn how important giving or danam is. The sixth guna is damam. Now, what does damam mean? Damam meaning restraining the bahya indriyas is called damam. Like even though we can't, like this is not very easy to control our thoughts at the mind level in the very beginning. But when we try to restrain at least at the exterior or the bahya indriyas with action, then and this eventually leads to the mano nigrahana at the later stage. This is called damams, meaning controlling our bahya indriyas at the first place. The second is yajnasya. So yajna, Guru Garu mentioned about different meanings of yajna in previous chapters. So here he specifically means, what does yajna meaning? It's the tyaga purvaka karmacharana. There are five types of yajnas we should be performing. One is the deva yajna, the other one is the pitri yajna, rishi yajna, manushya yajna, and the bhuta yajna. The next guna being Svadhyayanam. Now, one should always continue to learn while practicing the learned knowledge, meaning during like maybe at his workplace, or like once he finishes the schooling with like learning with the guru, and then he goes out for like teaching or some other next step. So he should continuously practice what he has learned. However, Svadhyayanam, according to the Vedas, actually means continue doing the Veda Adhyayanam. So reading any of the Granthas given by our Rishis, like Sri Ramayanam, Srimad Bhagavatam, Srimad Bhagavad Gita, etc., like all these kind of Granthas daily is called Svadhyayanam. Now continuous learning helps clarifying the doubts. Also, learning keeps us young forever, even though we are in 80s. So the next guna is tapas. So here tapas meaning continuous thinking. Now while doing the swadhyayanamu, continuous thinking on shastra sambandhinaha vishayas is called tapas. It's called tapas. Now the other meaning is like following or practicing the dharma defined for us without failure is also called tapas. In other words, it is the swadharma charana. The ninth guna is arjavam, that is you have being honest, or trikarana shuddhi is the arjavam. So the tenth guna is like in the second shloka it says ahimsa satyamakrodhah tyagashantirapaishunam daya bhuteshva loluptvam mardavam hrira chapalam. So here ahimsa meaning being rightful. The next guna is satyam. So one should be very honest in their speech, in our speech. One point we should really note even while we practice speaking the truth, that it's not that if there is a danger that bubbles with the satyavak, this is something Guru Garu did mention as well, like we should make sure that we are trying not to tell something which is not there and we speak the truth, the satyavak. But at the same time, when there is a danger that bubbles up with the satyavak, then it is better to stay quiet. Then we talk, like we don't need to say any asatyam there, but we can just can stay calm there. The next guna is akrodhaha. So akrodhaha meaning being free of anger. So as this is also a very important one and should be really practiced. Even this is one the other thing that really I felt like it should touch, and everyone should continue and put in practice. Like anger is the most dangerous thing. When one gets anger, his mind, body, and even the blood cells get disturbed. Now this makes imprints in the sthula sukshma and the karana shariras, which resulting in carried away to the janmas, to the next janmas as vasanas. Now thus try to be in the try to attain or practice to be in the akrodhaha state. The next guna is tyagaha. So tyagaha is the mamata shakti. So leave the feeling of I, me or mine, such kind of thing. Shantihi. The next one is the shantihi. So paramatma is shanti. Having no thoughts, no fears, no disturbance in mind is called shanti. Arresting the thoughts and fears at the mind level is the shamam. So we discussed about this one, like damam. Damam is arresting our thoughts even at the mind level. If we cannot do that, arresting them at the physical or the bahya indriya. So this shamam is something which we arrest at the mind level itself. Like we don't let the thoughts come in. And when we are able to do that, that is the shanti, or that is where antaha indriya nikrahana is also called antaha indriya nikrahana. So continuously not having any raga or dvesha on anything is also called shanti. The 15th one, the guna is daya bhuteshwar. Okay, apaishunam. So apaishunam is not talking about others, doing the paraninda. Now, if we needed to talk about anyone, we should talk about the sugunas and not their nindas about anyone. The next guna is daya bhuteshu. So being with daya bhavam towards all the bhutas, meaning if you're not able to tolerate about others, once it's not able to tolerate others' sorrows. So here Guru Garu cites example of Shankaracharya. So when we Shankaracharya, once he went for Bhikshatana, and a poor lady who had nothing else to give, and she ended up giving him the usirkaya, and looking at his poverty, so out of vidya, Shankaracharya Varu did a stotram to Amavaru, and Amavaru, she did tell, like, she hasn't, how can I give wealth to her? She hasn't done anything in her, she hasn't done any good things in her past or not given something, then that's when Shankaracharya replies back, she has given me this Usurikaya, can you, so with that, so that is called the Daya Bhavam, and that stotram is the Kanakadhara stotram. The next guna is Alolatvam. So strong greediness to get something is called Lolatvam. So, not having that is the alolatvam. Now, not having such vishaya lampatatvam is the alolatvam. The next guna is mardavam. Mardavam is the soft mind that gives a sweet speech. Hrihi is called shame. So, at times of need, when situations come that are not correct and make us do some adharma karma, that's when someone feels guilty or very ashamed of himself in his mind, that kind of thing, that is called rihi or the shame. And there is other shame which is also like the womanly shyness or the shame, lajja. The next one is achapalam. Achapalam is chapalatvam, meaning not able to stay at one place, chapalatvam or and achapalam is restfulness, or chapalatvam, restlessness, and this is restfulness. Now, there are two types of chapalatvam Guru Garu did talk about, like people usually have. It's like the vak chapalatvam, and the other one is the sharira chapalatvam. In the third shloka, it is tejaha kshama dhritish shaucham adroho natimanita bhavanti sampadam daivim abhijatasya bharata. So in adding the more gunas, the 21st guna is called tejaha, that is the sattvika shakti. And the kshama is the sahanam. Then is dhriti, 23rd, the other one is dhriti. Dhriti meaning determination. So, dhriti, shaucham. Shaucham meaning here, so Guru Garu explains about three different type of shuddhi one should have. Like one is the dravya shuddhi, sharira shuddhi, and the ahara shuddhi. So when we say about the dravya shuddhi, it is the honest earnings, and ahara shuddhi is like some rules that we should be following up during the cooking process, and that is the ahara shuddhi and the acharas. And then eating after offering the food to Paramatma, we should be eating. Those are all come under the ahara shuddhi. And for the sharira shuddhi, there are again two types. One is the exterior, that is like bath and all, which purifies the bahya shariram. And tilakadharanam, achamanam, etc. purifies the internal body. So this is about all the shaucham. So he says the other one is adrohaha. Adrohaha meaning not having the himsa bhavana. And the last guna for daivi guna is natimanita, meaning having vinayam, like humbleness. So these are the 26 daivi gunas which are being described for us in first three shlokas. So the next shloka is dambho dartobhi manasya krodha parushyam evachi agnyanam chabhijatasya partha sampadam asurim. Okay, so here Lord Shri Krishna is now trying to explain about the four asuri gunas. So we had a list of all daivi gunas. Now the asuri gunas is dambha. Dambha meaning it's the show off. Like, let's say anything that someone does for the name and fame. Like, if we do a small work and you try to show off, like for a bigger showpiece or something like that, those kind of thing is called dambhamu, dambhyamu ani annar Guru Garu. So darpaha meaning proudness, and abhimanascha, abhimanam meaning the possessiveness. So krodhaha, so we did discuss about akrodham. So krodhaha, we all know it is the anger, the most dangerous things, one of the most dangerous things. Then is the parushyam. Parushyam meaning the harsh words. It's just the opposite of what we, of Mardavam actually. It was in the Mardavam Veera Chapalam. So that was in the second shloka. So then, or like pointing out mistakes in the others or stuff like that. Then is the Ajnanam, or like what does Ajnanam here means? Here Ajnanam doesn't refers to the lack of knowledge in Veda Jnana or Shastra Vishayas. No, it is not that. This Ajnanam is referred to the Kartavya Akartavya Vishaya in the Vishaya. So what I should be doing, what I should not be doing. Lack of knowledge in those stuff is the Ajnanam. So these are the Asuri, some of the Asuri Lakshanas. Is what the fourth shloka Lord Shri Krishna explains. So he has little bigger list going forward down the shlokas. So I'll be ending up my talk. Sarvam Shri Krishna Charana Arvindarnastu.
Dhanyavaad. Swati Garu, you have given detailed explanation about this. Along with the introduction. Thank you, Anne. Swati Garu. Next to speaker, Paraku. Ninth speaker, last speaker, and మనకు ఎవరంటే తీసుపాటి లలిత గారు.
నమస్కారం అండి, వినిపిస్తుందా?
ఉంటుందో చెప్తారండి. ఆసరి గుణంలో సంపత్తి, ఆసరి గుణంలో బంధానికి ఎలా పనికొస్తుంది? అసలు ఆసరి గుణాలన్నీ ఆ సంపద అంతా బంధానికే పనికొస్తుంది ఇలాంటి చెప్తారు. ఇప్పుడు మనం నిజంగా ఇలాంటివి తెలుసుకోవాలంటే టీవీ డిబేట్స్ లో ఎక్కువ వేదాంతులు ఆసురులు మనకు తెలుస్తూ ఉంటారు. అవి కొంచెం గుర్తు చేసుకుంటూ లలిత గారి ఆస్వాదిస్తాను.
నమస్కారం అండి, వినిపిస్తుందా?
వినిపిస్తుందండి.
శ్రీరామ శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణ శరణం మమ, అందరికీ నమస్కారం. ఇందాక స్వాతి గారు చెప్పినవి కొంచెం రిపీట్ చేస్తున్నానండి. ఆఖరి దైవీ సంపదలోని ఆఖరి 25-26 గుణాల దగ్గర నుంచి అద్రోహ అంటే ఇంకొకరి చెడు కోరకుండుట, ద్రోహ చింతన లేకుండుట. 26వ ఆఖరి దైవీ గుణం నాతిమానిత అంటే వినయం. అభయానికి వినయానికి మధ్య ఇన్ని గుణాలు పెట్టి ఇవి దైవీ గుణాలు అని భగవానుడు చెప్పారు. ఇప్పుడు 6 ఆసురి గుణాలు చెప్తున్నారు. అవి దంభం అంటే డాంబికం, తర్వాతి దర్పం అంటే గర్వము పొగరు, తర్వాత ఆసురి గుణం అభిమానం అంటే తనదైన దానికి ఎటువంటి భంగం కలిగినా సహించలేకపోవడమే అభిమానం, క్రోధం అంటే తన కోరికకు అడ్డు తగిలితే కలిగేది క్రోధం, పారుష్యం ఎప్పుడు ఇతరుల్లో దోషాన్ని వెతుకుతూ పరుషంగా మాట్లాడటం, ఆఖరి ఆస్తి గుణం అజ్ఞానం అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనే వివేకం లేకపోవడమే అజ్ఞానం, దైవీ గుణాలు మోక్షానికి, ఆశ్రయ గుణాలు బంధానికి దారితీస్తాయి. అర్జునంతో భగవానుడు, అర్జున నీవు దైవీ సంపద గలవాడివి కనుకనే భగవద్గీతను నీకు బోధించాను అని అంటారు. భూత సృష్టిలో రెండు జాతులు ఉంటాయి, అవి దేవ అసుర జాతులు. ధర్మం రెండు విధాలుగా ఉంటుంది, అది ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే మనం సంసారంలో ఉండేవాళ్ళు పాటించవలసిన నియమాలు, నివృత్తి అంటే వైరాగ్యంతో సన్యాసం తీసుకున్న వాళ్ళు పాటించవలసిన నియమాలు. అసుర గుణాలు ఉన్నవారికి ఈ రెండు ధర్మాలు తెలియవు, దైవ గుణాలు ఉన్నవారికి మాత్రం ఈ ధర్మాలు సహజంగానే తెలుస్తాయి. దైవ అసుర గుణాలు కలిసి ఉన్న వాళ్లల్లో దైవ గుణాలు గనక అధికంగా ఉంటే వాళ్ళు ధర్మాలను ప్రయత్నించి తెలుసుకుంటారు. శాస్త్రము ద్వారా, ఆచార్యుని ద్వారా ధర్మాలను తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తారు. అధములు ఈ ధర్మాలని లెక్క పెట్టరు. ఆసురీ గుణంలో పుట్టిన వాళ్ళకి ఆచారము, శౌచము, సత్యము ఉండదు, ఉన్నవాళ్ళని వికరిస్తారు. జగత్తు అసత్యము, అప్రతిష్టము అని అనుకుంటారు. విశ్వం అంతా భగవంతుడే భాషిస్తున్నాడు అని తెలుసుకోకపోవడమే అసత్యం. బ్రహ్మయేవ సత్యం, ఏకం అద్వితీయం బ్రహ్మ. విద్యుత్ శక్తి అన్ని ఉపకరణాలలోనికి ప్రసరించి అవి పనిచేసేటట్లు చేస్తుంది. అలాగే పరమాత్మ చైతన్యం ఈ ప్రపంచమంతా ప్రసరించి ప్రకాశింపజేస్తోంది. వేదాంతంలో బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు, కానీ జగత్తుని అసత్యం అని అనలేదు. అసత్యం అంటే అసలు లేదని అర్థం. మిథ్య అంటే ఈ శరీరమే నేను అని అనుకునేటప్పుడు ఇది సత్యం. మిథ్య అంటే లేనిది కాదు, కానిది. ఈ జగత్తు అంతా బ్రహ్మమయము అని చూసేటప్పుడు ఇది సత్యం, బ్రహ్మయేవ సత్యం. ఆసురీ గుణం గలవారు జగత్తు అప్రతిష్టం అంటే ఆధారం లేనిది, తన పాటికి తాను ఉంది, ఈ జగత్తుకు ఈశ్వరుడు లేడు అని అంటారు. వీళ్ళని చారువాకులు అని అంటారు. అంటే వినసొంపైన మాటలు చెప్పేవాడు, పాపం లేదు పుణ్యం లేదు శిక్షించేవాడు లేరని అంటారు. అపరములు అంటే ఈ దేహాలు ఇంద్రియాలు అన్ని ఒక చోటికి వచ్చేసరికి చైతన్యం అదే పుడుతుంది అని అంటారు. దేహాదులు నశించంగానే మళ్ళీ చైతన్యం దాని వాటికి అదే నశిస్తుంది అని అంటారు. వీళ్ళని లోకాయతులు అని కూడా అంటారు. జగత్తులో ఉన్న స్త్రీతత్వం పురుషతత్వం వల్ల సృష్టి ఏర్పడుతుందని, పరము పరమాత్మ లేడని ఏ పాపానికైనా సిద్ధపడతారు. నష్టాత్మాన అల్పబుద్ధయ అహితాహ అని వీళ్ళ పేర్లు. వీళ్ళు జగత్తుకు హితం కలిగించే పని ఏదీ చేయరు. వీళ్లకు కోరికలు తీరడమే ప్రధానం. ఆ కోరికలు దుష్పూరం అంటే ఎప్పటికీ తీరవు అని అర్థం. విద్యా సిద్ధాంతాలు పట్టుకొని ద్రవ్యశుద్ధి ఆహార శుద్ధి శరీర శుద్ధి వీటికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. అశుచి వ్రతలై తిరుగుతారు. ఎప్పుడూ సంపాదించాలి అనుభవించాలి అనే చింతనతో ఉంటారు. విశేష ధనార్జన వినోద సముపార్జన మాత్రమే వీరి జీవితం. నేనేమిటి పరమేమిటి అనే ఆలోచన లేదు. వీరికన్నా పశుపక్ష్యాదుల నయం. వాటికి అప్పటికి ఆకలి తీరితే చాలు. చీచీ నరులదేటి జీవనం, కాచుక శ్రీహరి నీవే కరుణించుము అని అన్నమయ్య అన్నారు. ఇప్పటికి ఎంత సంపాదించాం, రేపేం సంపాదిస్తాం అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఒకరికన్నా ఒకరు ఎక్కువ సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఇప్పటికి ఇంతమందిని దాటాను, మిగిలిన వాళ్ళు కూడా దాటుతానని అనుకుంటాడు. నాకు అన్ని భోగాలు ఉన్నాయి, నేను సిద్ధుణ్ణి ఈశ్వరుణ్ణి అని అనుకుంటాడు. తనకు తాను గొప్పవాడిని అనుకుని కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞాలు చేస్తాడు. కొంతమంది మొక్కుకుని అవి తీరకపోతే పరమాత్మ శిక్షిస్తాడని అనుకుంటారు. మరికొంతమంది మొక్కుకున్నా నెరవేర్చడానికి ప్రయత్నం చెయ్యకపోవడం చేస్తారు. మొక్కు తీర్చుకోకపోతే వారి ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయిన కర్మఫలమే వారికి తగులుతుంది, కానీ అది పరమాత్మ శిక్షించడం కాదు. దైవతత్వం తెలియక అలా భ్రమపడతారు. కోరికలు తీర్చుకోవడానికి చేసే భగవద్ దర్శనాలు శ్రద్ధ ఆదరణ లేని కేవలం నామయజ్ఞాలు. వీళ్ళు ఎప్పుడు కామభోగములు ఎందే ఆసక్తి చెంది నరకంలో పడతారు. నేను చెప్పిన శాస్త్రాలను అతిక్రమించి అహంకారము బలము దర్పము కామము వీటితోటి నరకంలో పడి వాడికి వాడే ద్వేషం అంటే హాని చేసుకుంటున్నాడు. అటువంటి నరాధములను ఇంకా నీచ జన్మలు ఆసురీ జన్మలలోనికి విసిరేస్తాను అని పరమాత్మ అన్నారు. ఆసురీ బుద్ధి బాగా పెరిగితే సన్మార్గాన్ని తెలుసుకోలేక ఇంకా అధమస్థితికి చేరుకుంటారు. ఇంత ఆసురీ సంపదకు కామక్రోధ లోభాలనే మూడు ద్వారాలు. అందుకని ఈ మూడింటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి. నేను చేస్తున్నాను అనే అహంకారంతో శాస్త్ర విధిని అతిక్రమించి శ్రద్ధ ఆదరణ లేకుండా నామయజ్ఞాలు అవిధిపూర్వకంగా చేస్తారు. భగవంతుని ఆజ్ఞారూపములైన శాస్త్రాలను అతిక్రమించడమే భగవంతుని ద్వేషించడం. ధర్మాన్ని అతిక్రమించడమే ఈశ్వర ద్వేషం. అటువంటి అధమజన్మలను పొంది సాధుభూములు ఆచరించే సన్మార్గాన్ని తెలియలేరు. అందువల్ల మనం మనలో భగవానుడు చెప్పిన ఆసరి గుణాలను వదిలించుకుంటూ దైవీ గుణాలను పెంచుకుంటే ఈశ్వర జ్ఞానానికి అర్హులం అవుతాం. ఈశ్వర జ్ఞానానికి ద్వారాలు దైవీ గుణాలు, నరకానికి ద్వారాలు ఆసురీ గుణాలు. కామక్రోధ లోభాలు నరకానికి ద్వారాలు కాబట్టి అవి తొలగించుకోవాలి. ప్రారంభం లౌకికమైన సుఖ దుఃఖాలు అనుభవించడానికి మాత్రమే గాని ఆత్మజ్ఞానం పొందడానికి కాదు. నీ కర్మ నీ చేతుల్లోనే ఉంది. మానవ జన్మ వచ్చింది అంటే బాగుపడడానికి ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశం వచ్చింది అని అర్థం. కామం అంటే కోరిక. లేనిదాన్ని కావాలనుకోవడం, శాస్త్రాన్ని అతిక్రమించడం లోభం. దానికి అడ్డుపడేది క్రోధం. దానివల్ల ఇక్కడ కూడా యాతన పడతారు. ఈ మూడిటిని వర్జించిన నరుడు శ్రేయస్సును పొందుతాడు. ఈ మూడు ఆత్మను నాశనం చేస్తాయి. అంటే పురుషార్థానికి ధర్మార్థ కామమోక్షాలకు యోగ్యత లేకుండా చేస్తాయి. ధర్మానికి మోక్షానికి ప్రయోజనం చేకూర్చేదే అర్థకామాలు. కామక్రోధ లోభాలను నశింపజేసుకున్నవాడు ఆత్మశ్రేయస్సుని పొందగలడు. మనకు ఇష్టమైనది శ్రేయస్సు, మనకు హితమైనది శ్రేయస్సు. శ్రేయస్సునే ప్రేయస్సుగా అనుకునేవాడు యోగి ధన్యుడు. భవరోగులకు ధర్మ మార్గం శ్రేయస్సు. దాని లక్ష్యం పురుషోత్తమ ప్రాప్తి. శాస్త్రం చెప్పిన విధంగా మన ప్రవర్తనని నియమించుకోవాలి. మోక్షాన్ని ధర్మబద్ధమైన అర్థకామాలతో పొందాలి. ధర్మము అంటే పట్టి ఉంచేది అని అర్థము. బ్రతుకుబండికి శృతి స్మృతి ఇవి రెండూ అవసరం. శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే పురాణములు ధర్మశాస్త్రములు ఇతిహాసములు. ఈ రెండు ఏమి చెప్పాయో అట్లా ఆచరించుకోవాలి. శాస్త్రం రెండు చెబుతుంది, అవి విధి నిషేధం. విధి అంటే ఇది చెయ్యి అని చెప్తుంది, నిషేధం అంటే ఇది చెయ్యొద్దు అని చెప్తుంది. విధిగా చెయ్యాల్సిన దాన్ని వదిలేయడం, నిషేధించిన దాన్ని చేయడాన్ని కామకారక అని అంటారు. ఎవడైతే శాస్త్ర విధిని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడో వాడికి సిద్ధి కలగదు. వాడికి ఇహములో సుఖము, పరమమైన మోక్షము రెండూ కలుగవు. శృతి చెప్పినట్లు నడిచేవాడే నరుడు, మతి చెప్పినట్లు అంటే వాడికి ఏం తోస్తే అది చేసేవాడు వానరుడు అని చెప్పారు. అందుకని చివరగా పరమాత్మ అర్జునుడితో శాస్త్రచోదితమైన కర్మ చెయ్యి అని చెప్పారు. ఇంతటితో దైవాసుర సంపద విభాగం సంపూర్ణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ జరణారవిందార్పణ.
లలిత గారు చాలా బాగా చెప్పారండి. ఏంటంటే నరాకములు ఎవరు? ఈశ్వర జ్ఞాని అర్హతులు, ఈశ్వర జ్ఞానానికి అర్హులు ఎవరు? బాగా చెప్పారు. శ్రేయస్సు ప్రేయస్సు గురించి కూడా బాగా చెప్పారండి. ఇలా అయితే రామాయణంలో అన్న దాని గురించి కూడా చెప్పారు. దయా సత్య చౌతస్య రాక్షసానాం న విద్యతే, అంటే రాక్షసుల్లో దయా సత్యము శౌచము ఉండదని రాముడు చెప్పాడు. ఆ విషయాన్ని కూడా మీరు వాక్యంలో వివరించారు. బ్రహ్మ ఏవ సత్యం అని తెలుసుకోవాలని మనం ఉద్దేశం. ఇక చారుణుల గురించి చెప్పారు కదా, చింతా ప్రవృత్తులైన అసురులు ఆధార వస్తువు లేదంటారు కదా, వాళ్ళు చారుణులు అంటారు వాళ్ళను. అలాగే మన టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళేమో చారుమాకులు అంటారు. చారుణులు అంటే సత్యవార్తలు ప్రచారం చేసే వాళ్ళని చారుణులు అంటారండి. అలాంటి టీవీ ఛానల్ మనకు వస్తే బాగుండదని నా అభిప్రాయం. అలా ఒక కోరిక ఉంది నాకు ఒకటి, చారుణులు అనే సత్యవార్తలు ప్రచారం చేసే ప్రచార టీవీ కావాలని. అలా ఇంకొకటి 11వ శ్లోకంలో చింతామపరిమయాచ అనే శ్లోకానికి చింతా ప్రవృత్తిపై పురంద్రదాసు గారు అలాగే సదాశివ బ్రహ్మేంద్ర గారు కూడా పాటలు రాశారు. చింత క్రతుకంత చింత అనే పాట, సతి ఉన్నా చింతే సతి లేక చింతే అనే పాట ఒకటి, చింతా నాస్తికిలా చింతా నాస్తికిలా తేషామని సదాశివ బ్రహ్మేంద్ర గారు కూడా రాశారు. ఇది ఒకటి ఊరికే చాలా బాగా వివరించారు మీరు. తర్వాత ఇంతటితోటి మన వక్తలందరూ అద్భుతంగా చెప్పారు. మన ప్రతి ఒక్కరు కూడా విషయ ప్రాధాన్యత ఇచ్చి మన మురళి సాగిందండి. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా విషయ ప్రాధాన్యత ఇస్తూ చక్కగా మురళిని మనం గురువు చెప్పిన అన్ని మననం చేసుకున్నాం. ఇక ఇప్పుడు మనం ఈశ్వర జ్ఞానానికి దగ్గర అవుదాం. రికార్డింగ్ చేసిన మధుకర్ గారికి ధన్యవాదాలు. నాతోటి పాల్గొన్న వక్తలకు, శ్రోతలకు, అంటే గురుభ్యో నమః శ్రోతలందరికీ ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యాగారికి ధన్యవాదాలు. మన ఇక మన గోపాలుడు పాపం అలసిపోయాడండి. మన 9 మంది విని మురళి విని విని అలసిపోయాడు మన గోపాలుడు. అలసిపోయాడు కాబట్టి ఒక చిన్న పాట గోపాలుడికి. నిదురించవయ్యా నా చిన్ని తనయా, ఈ పూల చంపాలయ్యాలలుగే ఉయ్యాలలుగే. నిదురించవయ్యా నా చిన్ని తనయా, నా చిన్ని గోపాల నా చిన్ని కృష్ణ. మంగళం శ్రీకృష్ణదేవాయ భక్త మందారాయ మంగళం శ్రీకృష్ణదేవాయ మంగళం శ్రీకృష్ణదేవాయ. స్వస్తి.